సహోదర రాడెల్, ధన్యవాదాలు మీకు. సువార్తలో నాకు ఒక కుమారుడు ఉన్నాడని తెలుసుకుంటూ నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. సరే, మంచిది, అది మంచిదే. అవును సహోదర రాడెల్ను నేను నిజంగా అభినందిస్తున్నాను. పౌలుకు ఒకప్పుడు తిమోతి అని కుమారుడు ఉండేను. సువార్తలో అతనిని అతడు కుమారుడు అని పిలిచాడు. నేను ఇది ఖచ్చితంగా కాకపోతే ఈ ఫ్లాసీ ఫోర్డ్ అంటుండేవాడు. అయ్యో, ఫ్లాసీ చాలా కాలం అవుతుంది. అవును, అది అలాగే. నేను చిన్న పిల్లవాడిగా ఉండినప్పుడు ఆమెకు సహోదరుడు లాయిడ్ నేను చుట్టూ తిరుగుతూ ఉండేవారము. ఆమె పెద్ద రొట్టెలు వండుతూ ఉండేది. మీకు తెలుసా, మేమక్కడికి వచ్చి కడుపు నొప్పి వచ్చే వరకు అక్కడ ఉండి తినుచుండేవారము. ఒకసారి వారు నన్ను రమ్మని అడిగారు. లాయిడ్ చెప్పాడు ఫ్లాసీ వండింది అని. ఆమె అప్పుడు చిన్న పిల్లగా ఉన్నది. ఆమె పెద్ద అట్టును తయారు చేస్తుంది. నేను రాత్రంతా లాయిడ్ తో ఉండబోతున్నానా అని అనుకున్నాను. ఒక విధంగా చీకటబడబోతున్నది. నేను ఇంటికి వెళ్తే బాగుండును అని అనుకుంటున్నాను తెలుసా. కనుక నేను లేచాను, దారిలోకి పరిగెత్తాను, చనిపోయినంతగా పరిగెత్తాను, ఇంటికి వెళ్ళటకు ప్రయత్నించాను. ఆమె తండ్రిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ అమ్మ ఇంకా జీవిస్తున్నారని నేను అనుకుంటున్నాను, అది మంచిదే. ఆ రోజుల్లో ఆ నదిలోకి చాలా నీరు వచ్చేది. అవును, ఇప్పుడు ఇక్కడ మనము మధ్య వయస్కులంగాను తాతలుగాను ఉన్నాము. అయితే ఒక దేశమున్నది, అక్కడ మనం ముసలివారము కాము. అవునా ఫ్లాసీ, ఆ దేశము కొరకు నీవు ఎదురు చూస్తున్నావని నేను ఎరిగినందుకు నేనెంతో ఆనందంగా ఉన్నాను. అందులో నిశ్చితను నీవు కనుగొంటావు. జిమ్ ఎలాగున్నాడు? అవును, అది నా జ్ఞాపకం ఉన్నది. జిమ్ అది ఆమె భర్త. అతను నాకు బాగా జ్ఞాపకం ఉన్నాడు. చిన్న బిడ్డల్లో కొందరు నాకు తెలుసు. ఆ సమయానికి మేము అలాగే ఉండేవారము. వారికి వివాహమైనప్పుడు నేను సువార్త పొలంలోనికి వచ్చాను. వారి పిల్లలు ఎదుగుతున్నారు. ఒక విధంగా మేము ఒకరి ఒకరు దూరమైపోయాము. మీకు తెలుసా, ఒక్కొక్కసారి నేను సహోదరు లాయిడ్ ను చూస్తాను. వీధుల్లో అతనికై పెద్దగా కేక పెడతాను. చాలా వంటకాలు నాకై వారు వండేవారు. నిజమైన సహోదరి సహోదరు వల్లే ఉండేవారు. ఇప్పుడు సహోదరు రళ్ళ యొక్క మొట్టమొదటి ప్రయత్నం, ముందుకు సాగే ప్రయత్నం ఇక్కడ ఈ స్థలంలో ఉండటం బట్టి నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. మార్పు చెందుట, ఆరంభించుట, రహదారి ప్రకరణ గృహాన్ని ప్రభు యొక్క గృహముగా మార్చుట, అదెంతో బాగుంది. ఇది మీకు తెలుసా, కొన్నిసార్లు దేనినైనా నీవు ముందుగా తెలుసుకున్నట్లయితే తర్వాత అది మంచిగా అవుతుంది. కాబట్టి ఈ అబ్బాయిలో ఒకటి ఉన్నదని మేము ముందుగా చూడగలిగితే, ఇతడు సిగ్గుపడేవాడు. సంవత్సరాల క్రితము ఇతని తండ్రి నేను అక్కడ కలిసి పనిచేసేవారము. మరియు ఇతని తండ్రి నిదానముగా అభివృద్ధి చెందుతూ ఉండేవాడు. ధైర్యవంతమైన కోరికలు గలవాడు, ధైర్యశాలి. కాబట్టి అలాంటిది ఎందుకని ఈ అబ్బాయిలో ఉండకూడదు? అతనికి ప్రియమైన తల్లి ఉన్నది. కాబట్టి అతను మంచి వంశోద్ధారకుడు, మగధీరుడు. కనుక అతని వెనకాల ఒక మంచి అనేది ఉన్నది. చూశారా, అతనిలో ఉన్న ఆ యొక్క ఆకాంక్ష ప్రభును సేవించుట కొరకు. అలా అలను పిలుచున్నప్పుడు ఆ అలకు ప్రతిస్పందించుటకు ఒక అలా ఉండవలసి ఉన్నది. సహోదరు రెడల్ అలాగా ముందుకు సాగిపోతున్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. ఇక్కడున్న వారు అద్భుతకరమైన ప్రజలు. ఈ రాత్రిలో ఇక్కడ యాత్ర చేస్తున్న ఈ గుంపు పరిశుద్ధుల యొక్క మాట్లాడుట అది గంభీరమైన తరుణం. నాకు పరిశుద్ధులతో మాట్లాడటం నాకు అది గంభీరమైన తరుణం. ఇది మన నివాస స్థలము కాదు తెలుసా, మనం యాత్రికులము. అటువంటి వారము మనము గృహములో లేము. సహోదరి రెడల్, ఏ విధముగా అతనితో వచ్చి అక్కడ కూర్చున్నది నాకు జ్ఞాపకమున్నది. అతడు తన తలను ఉంచుకునేవాడు. నీకెంతో విశ్వాసం ఉంది, ఖచ్చితంగా వారికి ఉన్నది. అతడు సువార్త ప్రకటిస్తాడని ఆమె నమ్మినది. మరి అటువంటి మంచి భార్యతో అలాగే తల్లి తండ్రి వారందరూ అతని కొరకు ప్రార్థిస్తారు, ప్రార్థించేవారు. ఒకటి సంభవించవలసి ఉన్నది, కాబట్టి అది అక్కడే ఉన్నది. నేను సహోదరు రళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇది నీకు నిలదుక్కును స్థానముగా ఉండులుకాకాలి. అక్కడిని సువార్తిక మహిమ కొరకు ఉన్నతమైన అత్యున్నతమైన వాటిలో పురోగభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాను. అక్కడే సహోదరుడు మరియు సహోదరి మ్యాక్స్ అక్కడ ఉన్నారని నాకు తెలుసు. ఈ రాత్రి అందరు కూర్చి ఉంటారు. వేదిక యొద్ద బిల్లీ పాల్ నిలబడి ఉంట నేను ఎలాగూ ఆశపడుతుంటానో అలాగూ జోసెఫ్ ఒకరోజు వేదిక యొద్ద నిలబడుట నేను జీవించి చూడాలని నిరీక్షిస్తున్నాను. అది గంభీరమైన సంగతి. అప్పుడు మనకున్న కష్టాలు ఇబ్బందులు యవన వయసులో గుండా యవనస్తులైన బిడ్డలను పెంచుట అప్పుడది ఆనందభరితులుగా మనల్ని చేస్తుంది. వెనుకకు చూచినప్పుడు నీ తండ్రి తలలో వెంట్రుకలు తెల్లబడి నీవు చూడు. జ్ఞాపకం ఉంచుకో, కొన్ని నీ యొక్క చెడ్డ కార్యాలు వాటిని అక్కడ పెట్టినవి. అవును, అది నిజం. మంచిది, ఇక్కడ ఉండటం మంచిది. నాకు కొద్దిగా గొంతుగా బొంగరు పోయింది, నేను బోధ చేస్తూనే ఉన్నాను. నిన్న సహోదరుడు జీన్ గోడ్ మరియు నేను ఒక చిన్న యాత్రకు వెళ్లాము. చేపలు తింటూ ఉన్నవి. మాకు మంచి సమయం దొరికింది, ఆలస్యంగా వచ్చాం. కొద్దిగా జలుబు చేసిన వారిగా మేము నీటిలోండి బయటకు వచ్చాం. అయితే మీరు నన్ను ఓపికతో సహిస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు ఎండాకాలపు సేవా కార్యక్రమమును మనం నిర్ణయించబోతున్నాము. 90 రోజుల సేవా కార్యక్రమం అది. తిరిగి ఆగస్టు ఆఖరికి గాని సెప్టెంబర్ 1 గాని ఎదురు చూద్దాం. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళై ఉన్నాము. ఈ వారం మిషిగన్ లోని గ్రీన్ బే లో ప్రారంభమై తిరిగి ఆదివారం మధ్యాహ్నం అక్కడ ఉన్నత పాఠశాలలోని సభ కొరకై షికాగోకు తిరిగి వస్తాము. విస్కోసిన్ గ్రీన్ బే లోని క్రిస్టియన్ బిజినెస్ మెన్ వారి అసలు సమావేశంలో నేను మాట్లాడబోతున్నాను. అడి తర్వాత అక్కడి నుండి షికాగోకు, తర్వాత సోమవారం నేను షికాగోలో సమావేశ కూడికలో జోసెఫ్ బోయ్స్ మిషనరీ ర్యాలీలో నేను ఉంటాను. తర్వాత ఇంటికి తిరిగి వస్తాను దక్షిణాదికి వెళ్ళటానికి. దక్షిణ పైన్స్, ఉత్తర కెరోలినా, ఇంకా దక్షిణ కెరోలినాకి, ఆ తర్వాత సౌత్ గేట్ లోని లాస్ ఏంజల్స్ లోని కౌ ప్లేస్ కి. అక్కడ 40 ఏకత్వపు సంఘములు ఆ కూటానికి ప్రోద్బలమిస్తున్నవి. నా యొక్క కోరికకు ఏకత్వం వారు మొట్టమొదట ఇచ్చు ప్రోద్బలం ఇది. ఆ తర్వాత పైకి పైకి కాలిఫోర్నియా గుండా ఎరిగోనా, అక్కడి నుండి కెనడాకు, అక్కడి నుండి అలస్కాలోని యాంకోగో, తర్వాత ఈ ఆకురాలు కాలంలో మరలా వెనుకకు. ఆకురాలు కాలంలో ఎక్కడైతే సహోదరుడు జోసెఫ్ బోజే కెన్యాకు, తంగానియాక ఆర్బన్ ఆఫ్రికాలోని దక్షిణాఫ్రికాకు కూటాలకు ఆకురాలు కాలంలో ఏర్పాటు చేయనై ఉన్నాడు అక్కడ అతడు. అక్కడకు చెప్పాలనుకుంటే ఈ యొక్క స్థలాలలో ఎక్కడికైనా వెళ్ళుటకు నాకు నడిపింపు కావలసి ఉన్నది, లేకుంటే నేను వెళ్ళను. అయితే నేను భావిస్తున్నాను ఒక చోట విత్తనము చల్లవలసి ఉన్నది. రాజ్యము కొరకు నేనేది చేయగలనో అది చేయటు కొరకు. మరి యొక్క మాట ప్రార్థన కొరకై తిరిగి ఇప్పుడు మనము తలవంచుకున్నాము. మనం ప్రార్థన చేయలేనిది కాదు, కాని ప్రభు కొన్ని వాక్యములను మీ కొరకు అనుగ్రహించినట్లుగా ఇక్కడ నాకు సహాయం చేయమని ఆయన అడుగుటకు ఆశిస్తున్నాను. పరలోకపు మా తండ్రి, ఎవరైతే మమ్మల్ని రమ్మని అనుమతిచ్చి అనుమతిని అనుగ్రహించున్నాడో అట్టి ప్రభు అయిన యేసు నామమున నీ యొక్క కృపా సింహాసనం వద్దకు సమీపించుచున్నాము. మేము వచ్చినప్పుడు మేము అడిగినవి అనుగ్రహించబడునని ఆయన చెప్పెను. మీ యొక్క న్యాయస్థానములో నిలబడి మేము అడగలేము, అయితే కరుణాపీఠము యొద్ద మేము నిలబడాలని కోరుకుంటున్నాము. తద్వారా మేము నీ కనికరమును పొందుకున్న వారమై మేము తప్పిదస్తులమని ఒప్పుకుంటాము. మాలో ఎటువంటి నిబద్ధత యోగ్యత లేదు, అయితే ప్రభువా మాకు మేము సమర్పించుకుంటున్నాము. ప్రభు అయిన యేసు యొక్క ప్రార్థన తప్ప మరియు ఆజ్ఞ తప్ప ఇంకొకటి మేము సమర్పించుకోలేము. ఆయన ఇది చెప్పి ఉండెను, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసముచ్చువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని. మేము దానిని నమ్ముతున్నాము. మేము వచ్చి ఆయన నామములో ఏది అడిగినప్పటికీ అది అనుగ్రహించబడినని ఆయన మాకు చెప్పెను. మేమది నమ్ముతున్నాము. మా విశ్వాసం పైన ఆధారపడి ఈ ఆలయాన్ని ఆశీర్వదించమని మా యొక్క దయాళుడైన సహోదరు రెడల్ను, అతని కుటుంబమును, ఇక్కడ సంఘము కలిగిన అన్ని కుటుంబములను నీవు ఆశీర్వదించమని మేము అడుగుతున్నాము. ఈ రాత్రి నేను చూస్తూ ఇక్కడ ఉన్న శ్రీమతి మోరిస్ ను చుతుచూ గతించిపోయిన రోజులు ఆలోచించుటకై గమనిస్తున్నాను. దేవా, ఆమెతో నేనన్నట్లుగా ఎంతో నీరు నదిలోకి వెళ్లిపోయినది, ఎన్నో అపాయాలు ఇబ్బందులు భయాలు వచ్చినవి. ప్రభువా, వాటి గుండా నీవు ఎప్పుడో మమ్ము తీసుకుని వచ్చావు. రహదారి ఆవలకు నీలో నుండి మేము వెళ్లిపోవాలని నీలో మా నమ్మకం పెట్టుకుని ఉన్నాము. ఈ యొక్క స్థలమును దీవించుము ప్రభువా, నీ యొక్క నామమును ఇక్కడ ఉంచుము. ఈ స్థలానికి సంశుద్ధపరిచిన అతి శ్రేష్టమైన దాన్ని నీవు వారికి అనుగ్రహించుము. కీడును ఇక్కడున్న ఈ యవనస్తుడు సహోదరుడు ఈ రాత్రిలో ప్రార్థిస్తున్నట్లుగా అన్ని అడ్డంకులను తొలగించమని ప్రార్థించను. ప్రభువా, దయచేయము, అతని ప్రార్థనకు జవాబు ఇవ్వము. మా మధ్యన రోగులను స్వస్థపరచము. నీతి కొరకు ఎవరైతే ఆకలిదప్పులు కలిగి ఉన్నారో అట్టి ఆత్మకు రక్షణ దయచేయము. ప్రభువా, అయోగ్యుడైన నీ సేవకుని ప్రయత్నాలు మరియు స్వరమును శుద్ధీకరించుము. నీ వాక్యమును ఆశ్రవదించుము. అది నిష్ఫలముగా వెనుకకు మరలక అది ఉద్దేశింపబడిన దానిని అది నెరవేర్చును కాక. ఈ రాత్రి వేళలో దేవుని కార్యాలను స్వీకరించి పెద్దవారి వరకు నీ చిన్నవారి వరకు మా హృదయాలను ఉత్తేజపరచును కాక. యేసుక్రీస్తు నామములో మేము ఇది అడుగుచున్నాము, ఆమేన్. ఈ ఉదయం నేను ఎక్కువసేపు బోధించాను. బోధ చేయడానికి ఏంటో నాకు తెలియదు. ఒక విధమైన ఆదివారబడి పాఠముగా నేను బోధించాను. ఒక రోజు నేను 6 గంటలు బోధించాను. ఈ రాత్రి అది చెడ్డగా ఉంటుందా? ఖచ్చితం ఉండదా? కొంత లేఖనం చదువుకొరకై నేను ఇష్టపడే ఇక్కడ ఉన్న చిన్న పాఠ్యభాగం నా యొద్ద ఉన్నది. ఎందుకంటే ఆయన వాక్యములు గతించవు, అది నాకు తెలుసు. నావైతే గతించిపోతవి, నావైతే జరగవచ్చునేమో. ఆయన యొక్క వాక్యంతో కలిపి నా మాటలు నిలబెట్టుకుంటూ నేను ప్రయత్నిస్తాను. ఒక సందర్భ సంఘటనను ఆయన యొక్క వాక్యము చుట్టూ కట్టుటకు ఆయన వాక్యము తీసుకుంటాను. నా యొక్క మాటను తీసుకుంటాను. ఒక పాఠముకై మనం వాడుదాం. ఈ రాత్రి 2 స్థలాలలో నేను చదవాలని ఆశపడుతున్నాను. సామెతల పుస్తకంలోని 18వ అధ్యాయంలోనున్న 10వ వచనం ఒక స్థలములో నేను చదవకూరుతున్నాను, మరియు మరొక స్థలములో యెషయా 32:2 నేను చదవాలనుకుంటున్నాను. ఇప్పుడు సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. యెషయా పుస్తకములో 32:1-2
Behold, a king shall reign in righteousness. A prince shall rule in judgment.
ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుషుడు గాలికి మరుగైన చోటువలను, గాలివానకు చాటైన చోటువలను ఉండును. ఎన్నిన చోట నీళ్ల కాలువలను, అలసర పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలను ఉండును. ఒక పాఠము నుండి ఇది ఒక పాఠముగా, వత్తిడిని విడిచిపెట్టుట అను పాఠముగా నేను దీన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. అది ఒక వింతైన పాఠము, వత్తిడిని విడిచిపెట్టుట. నేను దీన్ని ఎందుకుంటూ హేతువేదమనగా, నేను కూటానికి రాకముందు నేను ఎల్లప్పుడూ కూడా ప్రార్థించి ప్రభువును వెతకటకు ప్రయత్నిస్తాను. ఎలాంటి సభ ఎదుట నిలువబట్టు కొరకై కాదు, అది చిన్నదైనా లేక పెద్దదైనా, ఒక మిలియన్ మంది అయినా కనబట్టుకు లేక వినిపించుకుంటూ నాకు అక్కడ కనబట్టానికి లేక వినిపించుకుంటానికి కాదు అక్కడ నేను నిలబడేది, కాని నా ప్రభువుకు మహిమ తెచ్చుటకు ఒకటి చేయుటకు. కాబట్టి ప్రజల యొక్క అవసరత గుర్తించుట, వారు వినటానికి లేక నన్ను వినిపించుకుంటూ నన్ను నేను వినిపించుకుంటూ నేను ఇక్కడికి రాను. ఎందుకంటే నన్ను గుర్చి వినటకు నాకు ఏమీ లేదు. మంచి స్వరము కాదు, విద్యావంతుడైన అటువంటి మనిషిని కాదు. నా పాఠముతో నేనన్నడూ లేను. ఆదికాండం నుండి ప్రకటన వరకు దూకడం. నేను అనర్ఘలంగా మాట్లాడే వక్తను కాదు. అయితే నేను ప్రభును ప్రేమిస్తాను. ఆయన ప్రజలను నేను ప్రేమించు వరకు క్రీస్తును నేను ప్రేమించలేను. అవునా, నేను ఆయన ప్రజలను ప్రేమించవలసి ఉన్నది. కనుక నేను ఆయన ప్రజలను ప్రేమిస్తే అప్పుడు నేను ఆయన ప్రేమిస్తాను. అలాంటప్పుడు ఆయన చేసినట్లుగా నేను చేయవలసి ఉంటుంది. ఆయన చేసినటువంటి దృక్పథ ఆశయాలను నేను చేయవలసి ఉంటుంది. అదేదనగా ఎల్ల వేళ మేలు చేయుట, ఒకరికి ఉపకారము చేయుట. మనం జీవిస్తున్న ఈ దినమున చూస్తూ, మరియు ఈ సంఘము మంచి కాపరిని కలిగినదని ఎరిగి ఉండి, అది నేను అధికంగా ప్రశంసిస్తున్నానని కాదు, ఇది నేను నా హృదయాంతరంగంలో నుండి చెప్తున్నాను. ఏదైనా నేను వ్యత్యాసకరముగా చెప్తే నేను వేషధారణ అవుతాను. నే ఏది వచ్చినా ఏది పోయినా లెక్క చేయక సత్యము కొరకు నిలబడు ఒక సంఘ కాపరిని ఈ సంఘము కలిగినదని నేను నమ్ముతాను. నేనది నమ్ముతున్నాను. నా కుమారుని మీద నాకున్న దృఢ విశ్వాసం అది. నేనది నమ్ముతున్నాను. అతడు ఎటువంటి భయం లేనివాడు, అంతటి భయం లేనివాడు. అతడు గౌరవప్రదమైన వాడు. పరిశుద్ధుడు కడవరి ఈ కడవరి కాలము కొరకైనా పరిచర్యతో దేవుని యొద్ద నుండి పంపబడినవాడు. అది ఎలాగూ వ్రాయబడినదో అదే విధముగా ఆది కాండము నుండి ప్రకటన వరకు నేను ఏది బోధిస్తున్నానో అదే వాక్య భాగమును అతడు బోధిస్తాడు. నేను అది ఇష్టపడతాను. ఎటువంటి రాజీ పట్టం లేదు. వాక్యముతో నిలబడుట నేను దాన్ని ఇష్టపడతాను. అయితే ఆ విధంగా నేను ఆలోచన చేస్తున్నాను. అలాంటి మనిషితో కలిసి ఉండుట, అతని వేదిక వెనుక నేను నిలబడుట, అతని వేదిక వెనుక నేను నిలబడుట, అతను చిన్నవాడైనప్పటికీ అతని సభకు సహకరించడానికి నేనేమి చెప్పాలి? అందుకొరకే నన్ను రమ్మని పిలిచాడు. అతడు కాపరి. అతడు తన యొక్క గొర్రెలను కనిపెట్టుచున్నాడు. ఒకవేళ అతడు తలంచుచు ఉండినవచ్చును. కొద్దిగా ఒక విధమైన మార్పులకు తన ప్రజలకు సహాయం చేటుకై అతడు ఒకటి కావచ్చును. అతడు మీ యందు ఆసక్తి కలుగుతున్నాడు. మీ క్షేమాన్ని కొరకై అతడు ఆసక్తి కలుగున్నాడు. రాత్రి పగలు ఏ సమయంలో అయినైనా ఎక్కడికైనా ఇలాంటి సహాయము చేటుకైనా అతడు వెళ్తాడు. అది నిజమైన దేవుని యొక్క సేవకుడు. అతడు చెప్పినట్లుగా నన్ను అతడు ఉపద్రవం చేశాడని, నన్ను ఇబ్బంది పెట్టాడని, లేక నన్ను వేధించాడని, ఏదో చేశాడని చెప్పాడు. అది అతడు చేయకూడదు. అది నన్ను అతను ఎక్కువగా ప్రేమించినట్లు చేసింది. అతడు నన్ను అడుగుతున్న కొద్దీ అది నేను ఇష్టపడతాను. ఎందుకనగా అతనికి నిరీక్షణ ఉన్నది. నేను అతని గొర్రెలను హాని చేయనై ఉన్నానని నేను అనుకుంటే అతని గొర్రెల ఎదుట నన్ను తీసుకుని వచ్చేవాడు కాదని అది చూపిస్తుంది. లేదు, ఏ కాపరి అది చేయడు. ఎందుకనగా ఏ సత్యమైనదో నేను చేయుదునని, ఏది సత్యమైనదైదో అది నేను చేయుదునని అతడు తలంచుచున్నాడు. కాబట్టి నేను రావటానికి అతను అడిగినందుకు అదెంతో గంభీరమైన తరుణాన్ని అతడు నాకిచ్చిన వాడు అవుతాడు. అతని అభిమతములు నేను ఇష్టపడతాను. అదేదనగా అది జరుగు వరకు అక్కడనే వ్రిలాడు. అది విశ్వాస పురుషుడు కలిగి ఉండున్నది. నేను దాని ఇష్టపడతాను. ఆ తర్వాత నేను అనుకున్నాను, ఈ యొక్క సభకు నేనేమి మాట్లాడాలి అని. సరే, వారు అన్నిట్లో మంచిగా నిస్సందేహంగా తద్భితు నొంది ఉంటారు. అయితే ఈనాడు ప్రజల్లో ఒక వత్తిడి ఉన్నది. ఆ వత్తిడికి ఎలాంటి హద్దులు లేవు. ఎటువంటి సంఘశాఖల రేఖలు లేవు. దానికి ఏ కాలపు హద్దు లేదు. దానికి ఎటువంటి పక్షపాతము లేదు. అది యమనుల మీద, వృద్ధుల మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద ఉన్నది. అది ప్రజల ఒక్కరిపైన, ప్రతి ఒక్కరిపైన ఉన్నది ఒత్తిడి. మనము అపవ్యవస్థకు సంబంధించిన కాలంలో నివసిస్తున్నాము. నరముల ఉద్రేకము, ప్రతి ఒక్కరు కూడా వేగముతో పరిగెత్తుతారు. ఇక్కడకు అక్కడకు వెళ్తారు, మరియు ఎక్కడికెక్కడకు వెళ్తారు. అది అటువంటి కాలానికి సంబంధించినది. ప్రతి ఒక్క చోట అది ఉన్నట్లుగానే ఉన్నది. ఈ సంఘము దానితో అంతురోగము కలిగింటుందని నాకు తెలుసు. మందిరము దానితో అంతురోగము కలిగింటుందని నాకు తెలుసు. ప్రతి ఒక్క చోట అది ఉన్నది. ప్రపంచమంతటా అది ఉంటుంది. ఇది ఒత్తిడితో ఉన్న దినము, ఒత్తిడి రోజు. త్వరగా 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 ఆగు. గంటకు 90 మైళ్ళు నడుపుట, తర్వాత రాత్రి భోజనానికి ఇంటికి చేరుకునుట. అది తయారగు వరకు 2 గంటలు వేచిండుట. చూశారా, అది సమయం. ఆ యొక్క తొందరతోనున్న వేగము అది నీకు నరముల ఉద్రేకాన్ని తీసుకుని వస్తుంది. భార్య ఒకటి వ్యత్యాసకరమని చెప్తుంది. భార్య ఒక చిన్నది వ్యత్యాసకరంగా చెప్పవచ్చును. నీవు దాన్ని వ్యతిరేకిస్తావు. కోపము. భర్త ఒకటి చెప్తాడు, నీ పాదములు నీవు తడతావు. అతన్ని గది లోపలికి రమ్మని చెప్తావు. చూశావా, ఇదిగో భర్త, నీతో నాకేం పనిలేదు, అక్కడికి వెళ్లిపో అంటావు. భార్య, నేనెంతో వణికిపోతున్నాను. ఏంటి ఏంటి విషయం? చూశారా, ఇదంతా కూడా ఈ ఉద్రేకాన్ని విజృంపచేస్తుంది. చివరికి దాని యొక్క ఫలితం ఒక పొరపాటు చేయడం, స్థానాన్ని మించి ప్రవర్తించడం. నిజమేనా అది? అలాగూ ప్రవర్తించడానికి పేదవాణ్ణి అది చేస్తుంది, మధ్యతరగతి వాణ్ణి అది అలాగూ చేస్తుంది, ధనికుని అది అలాగూ చేస్తుంది. ఆ విధంగా తప్పుడు కార్యము చేయుటకు అది చేస్తుంది, మంచి కార్యము చేయుటకు అది చేస్తుంది, మంచివాడు అది చేయుటకు అది చేస్తుంది. ఎందుకనగా అది ఉద్రేకం, ఆవిరి తట్టుకోలేకపోవడం, ఒక చోట పగిలిపోవలసి ఉంది. చూస్తున్నారా? అవునా, నీకు తెలియదు. నీవు మండే కుండను పగలగొడతావు. మనము దాన్ని చూస్తున్నాము. అది కట్టడము కడుతుంది. దినాలు జరిగిపోవుకొలది. నీవు పనిచేస్తున్నట్లయితే నీ యజమానితో మాట్లాడటం, ఓ ఫలానా ఫలానా, నీవు చిన్న బిడ్డతో మాట్లాడినట్లయితే ఇక్కడికి వచ్చేసాయి మా, నేను. చూశారా, అక్కడే నీవు ఉన్నావు. అది కట్టడమైపోతున్నది. ఓ అయ్యో, తల పైకిగిరిపోతుంది. నాకు తెలుసు, ప్రతి ఒక్క రోజు నేను వాడితోనే ఉంటాను కనుక దాని అర్థమేదో నాకు తెలుసు. అది కట్టడమైపోతుంది. నిన్న రాత్రి దీన్ని గురించి ఆలోచన చేశాను. నేను ఒక ఆసుపత్రిలో ఉంటేని మా సంఘ కాపరి అతడు రోగిగా ఉన్నాడని అనుకున్నాను. అయితే అతడు చాలా కృంగిపోయాడు. పరిగెత్తి 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 అతడు అలసిపోయేంతగా పరిగెత్తాడు. వారిలో కొందరు చెప్పారు విధి నిర్వహణకి రమ్మని పిలవమన్నారు. అక్కడ ఉన్న కార్యాలయానికి పిలిచారు. అతని పిలుపులకు నేను చేయవలసి వచ్చునేమో అడిగారు. సరే, దినమంతా కార్య విధానాల చేత పలు పలు స్థలాలలోని దైవ సేవకులు వాటి చేత నేనుండిపోయాను. అవును అని చెప్పి అతని పిలుపులు నేను అందుకున్నాను. ఒక ఆసుపత్రికి నేను వెళ్లాను. ఆమె ఎక్కడున్నదో ఆమె పేరు మరియు సంఖ్య వారు నాకిచ్చారు. ఈ గదిలోనికి నేను వెళ్లిపోతున్నాను. ఒక స్త్రీల యొద్దకు నేను వెళ్లాను. సందర్శకులు వచ్చుటకు ముందు, అది సుమారు 15-20 నిమిషాల ముందు. కాబట్టి నేను వెళ్లిపోయి, నేను ఒక దైవ సేవకున్నని, ఫలానా ఫలానా స్త్రీని చూడటానికి వచ్చి ఉంటుందని ఆ స్త్రీతో చెప్పాను. ఆమె నేరుగా నా ముఖం లేక చూచినది. ఆమె ఏదో ఒకటి చేస్తుంది. ప్రథమంగా ఆమె ప్రక్కకు తిరిగి, ఏం కావాలి నీకో అని అడిగినది. ఈ గదిలో ఫలానా ఫలానా స్త్రీ ఎక్కడున్నదో నేను తెలుసుకోవాలని ఉన్నాను అని అన్నాను. నాకు తెలియదు అని ఆమె అన్నది. నేను అడిగాను, నాకు ఒక సంఖ్య ఇచ్చారు, ఫలానా స్థలమని చెప్పారు. నేను మొదట అడగాలని అనుకున్నాను అని చెప్పాను. అలాగైతే నీ యొద్ద సంఖ్య ఉన్నట్లయితే వెళ్ళు, అది చూడు అని అన్నదామె. ధన్యవాదాలు మీకు. నేను క్రిందికి వెళ్లిపోయి ఆ గది యొద్ద కూర్చున్నాను. ఫలానా పేరు కలిగిన స్త్రీ ఇక్కడ ఉన్నదా అని అడిగాను. లేదు. నేను వెనుకకు వెళ్లిపోయి నా చేతి చూసుకున్నాను. అది చెప్పబడింది అదే. కాబట్టి నేను వెనుకకు వెళ్లిపోయాను. ఒక స్త్రీ అక్కడే నిలబడి ఉంది. అది పొరపాటైన సంఖ్య. ఆమె పేరు ఏమని చెప్పావు? ఆమె ఈ విభాగంలో లేదు అని చెప్పినది. ధన్యవాదాలు మీకు. అలాగైతే నేను పైన భాగానికి వెళ్తాను అని అన్నాను. కాబట్టి తర్వాత గదిలోనికి నేను వెళ్లిపోయాను. మొదట అక్కడ ఒక వైద్యుడు బల్ల యొద్ద కూర్చుని ఉన్నాడు. కూర్చుని తల గిరుకుంటున్నాడు. ఎలాగున్నారు మీరు అని అడిగాను. అతడు అలా పైకి చూచి మళ్ళా క్రిందకి చూచాడు. సరే, అతన్ని అలా విడిచిపెట్టం మంచిదనుకున్నాను. తనకి కొంచెం ముందుకు అదే వరుసలో వెళ్లాను. ఒక స్త్రీ బల్ల యొద్ద ఉండుట కనుగొన్నాను. ఒక నర్సు ఆమె నన్ను క్షమించు అని అన్నాను. ఏం కావాలి నీకు అని అడిగినది. ఇక్కడ ఈ పేరు కలిగిన స్త్రీ ఉన్నదా అని అడిగాను. నాకు తెలియదు అని అన్నదా ఆమె. నాకు గది సంఖ్య 321 లేదు 221 నాకు కావలసి ఉన్నది అని అన్నాను. ఆ గదిలోకి వెళ్లాను. అక్కడ ఎవరూ లేరు అని చెప్పాను. ఇక్కడ క్రింద ఆ పేరు గల వారు ఎవరూ లేరు. బహుశా అది పై అంతస్తు కావచ్చు అని ఆమె చెప్పినది. అలాగైతే 321 ఎందుకు వెళ్లకూడదు అని చెప్పినది. కృతజ్ఞతలు మీకు అని అన్నాను. 321 వెళ్లాను. లేక 220-321 ఫలానా ఫలానా పేరు కలిగిన స్త్రీ ఇక్కడ ఉన్నారా అని అడిగాను. లేదు, అక్కడే ఒక స్త్రీ పండుకుని ఉన్నది. ఆమె గదికి అడ్డంగా ఉన్నది. ఇంకో దానికి అడ్డంగా 31 అని చెప్పింది. అమ్మా ధన్యవాదాలు అని చెప్పాను. అక్కడికి నడుచుకుంటూ వెళ్లాను. ఫలానా స్త్రీ ఇక్కడేనా అని అడిగాను. కాదు, ఆమెను బయటికి మార్చారు. ఆమెను క్రింద అంతస్తులో ఉన్నది ఆమె అని చెప్పారు. అయ్యయ్యో అని అనుకున్నాను. తిరిగి క్రింద అంతస్తుకు నేను వెళ్లిపోయాను. వారు నాకు గది సంఖ్య ఇచ్చారు. నేను క్రింద అంతస్తుకు వెళ్లాను. నేను చూశాను. తిరిగి ఆ బల యొద్దకు వెళ్లుటకు నేను భయపడ్డాను. ఆ సంఖ్య తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ పైకి కిందకి చూశాను. నేనది కనుగొనలేదు. ఈ ఆసుపత్రిలో చిన్న రెక్కలు, చిన్న అతుకులు వారు పెట్టుకున్నారు. కాబట్టి తన యొక్క చేతిలో స్టీరియోస్కోప్ జత దుర్భిణిని చేతి సంచిని ఉంచుకుని ఈ వైద్యుడు నడుస్తూ వస్తున్నాడు. 4 అడుగులు ఎత్తు, 4 అడుగుల లావుగల అలాంటి మనిషిని నేను ఎప్పుడు చూడలేదు. అతను నడుస్తూ అక్కడికి వెళ్తున్నాడు. అయ్యా, సాయంకాలం వెళ్లే శుభాలు మీకు. ఫలానా గది సంఖ్య ఎక్కడో చెప్పగలరా అని నేను అడిగాను. ఈ దిశలో అటు వెళ్ళు, ఆ దిశలో అటు వెళ్ళు అని అతను చెప్పాడు. నీ యొక్క సమాచారం కొరకు ధన్యవాదాలు అని నేను చెప్పాను. అది నిజమే. ఈ దిశలో అటు వెళ్ళు, ఆ దిశలో అటు వెళ్ళు అని ధన్యవాదులని చెప్పాను. ఎక్కడ కూడా ఇంకా నేను పొందుకోలేదు అని అనుకున్నాను. నేను వెనుకకు తిరిగి చూశాను. ఒక విధంగా దీనంగా బల్ల యుద్ధ నిలబడినా అక్కడ నిలబడిన ఒక ఆమె ఉన్నది. ఆమె దగ్గరకు వెళ్లాను. సాయంకాల శుభములు అని చెప్పాను. మీరు బాగున్నారా అని ఆమె అన్నది. అమ్మా, నేనంతా గాబరా పడిపోయాను అని చెప్పాను. నా యొక్క కథ ఆమెకు చెప్పాను. నేను ఇంకా చెప్పాను, ఆమెకు శస్త్రవైద్యము చేయించుకోబోతున్న ఒక స్త్రీ ఇక్కడ ఉన్నది. ఆమె మరణావస్థలో ఉన్నది. నేను దైవ సేవకును. మా సంఘ కాపరి తన సంప్రదింపుల పిలుపులు చేయలేకపోతున్నాడు. వారు నాకు సంఖ్య ఇచ్చారు అని చెప్పాను. ఒక క్షణం సహోదర బ్రహం, నేను తెలుసుకుంటాను అని ఆమె చెప్పింది. సరే, నేను ప్రభు కృతజ్ఞతలు చెల్లించాను. ఆమె అన్నింటినీ అక్కడ పెట్టివేసి వెళ్లిపోయింది. ఆమె చెప్పినది, అవునా సహోదర బ్రహాం, నీకు అక్కడే ఎడమ వైపున ఫలానా గదిలో ఆమె ఉన్నది, చాలా వందనాలు అని చెప్పాను. నేను వెనుకకి తిరిగి చూశాను. నేను అనుకున్నాను అది అదే ఆవిరిని విడిచిపెట్టుట. ప్రతి ఒక్కరూ, ఇది అంతా ఆందోళనతో ఉన్న కాలము. ప్రతి ఒక్కరూ బాగా ఎదిగిపోవాలని సమయం లేదు. విషయాలను పగలగొట్టేంతగా అది అభివృద్ధి చెందుతుంది. అది ప్రజలను నిశ్చేష్లుగా చేస్తున్నది. వారిని అకస్మాత్తుగా అయినట్లుంటుంది. నీవు చెప్పకూడని వాటిని చెప్పునట్లు. ప్రతి ఒక్కరందరి గూర్చి తప్పిదస్తులే. నేను తప్పిదస్తులనే, మీరు తప్పిదస్తులే. మరొక రీతిగా మనము చేయలేనివి వత్తిడి ద్వారా మనం చేస్తున్నాము. కాబట్టి ఈ రోజు ఒక మితిమీరిన వత్తిడి పెరిగిపోయినది. ఇంకా మనము ముందుకు కొనసాగక ముందు నేను దీన్ని చెప్పనా, ఇది శత్రువు వచ్చి ముందుకు తోసుకుని పోతున్నది. అది దయ్యమే అని నేను నమ్ముతున్నాను. ప్రభు రాకడ సమీపంగా ఉన్నదని మనకు తెలుసు. సాతాను గర్జించు సింహం వల్లే తిరుగుచు తిరుగును కడవరి దినాల్లో అని బైబిల్ తెలియజేస్తుంది. అది వాడు అటు ఇటు పరుగులు తీస్తూ తొందరపడుతూ వత్తిడికి క్రిందకు అతను నిన్ను తెచ్చినట్లయితే, నీవు చేయకూడని తీర్మానాలు నీవు చేస్తావు. నీవు కూర్చొని ఆలోచిస్తే అది నీకు అర్థమవుతుంది. సుమారు 3 సంవత్సరాల క్రితము నేను వేట యాత్రలో ఉన్నాను. నా యొక్క ఇండియా గైడ్ ఉన్నాడు. నేను త్వరగా వేరాడుతాను. అది నేనే. నేను చూడండి, వాటిలో ఒకటి వత్తిడి కలిగిస్తుంది, వత్తిడిని పెంచుతుంది. ఇండియా వన్తో నేను వేటాడుతూ ఉన్నాను. గుర్రం పై నుండి కిందకు దూకాను. అక్కడ పర్వతం పైన ఒక కనుజు జింక ఉన్నది. వాళ్ళు చుట్టూ నేను ప్రారంభించాను. ఆ పెద్దవాడైన ఇండియా, అతను నాకంటే 10 సంవత్సరాలు పెద్దవాడు. అతడు పొగడ్తలు కోరువాడు. నా వెనుక వస్తున్నాడు. రమ్ము మేస్త్రి, రమ్ము రా, ప్రధానుడా రా అని చెప్పాను. చాలా త్వరగా అని అన్నాను. సరే అని అనుకున్నాను. రా, ప్రారంభించు అని అన్నాను. అతడు చెప్పాడు, ఇది చాలా వేగం, ఇది చాలా త్వరగా. నేను తగ్గించాను. సుమారు గేర్లో ఉన్నాను. వేగంగా అతి వేగంగా నేను నడుచుకుని దిగాను త్వరగా. ఓ, నేను చెప్పాను, ప్రధానుడా ఇక మేస్త్రి, కనుజు అక్కడ పైనున్నది అని. అతను అక్కడే ఉండను, మనం పుట్టింది అక్కడే అని అన్నాడు. అతడు, నేను అలాగే అనుకుంటున్నాను అని చెప్పాను. అతను అక్కడే ఉంటాడు, అక్కడే పుట్టాడు. అతడు అన్నాడు, బొద్దుకుడా త్వరగా పెట్టాడు, అదంతా భయపెట్టేసే. ఇండియా వాణి మారిగా చేయ్, ఒక్కసారి వాటి ముందు నడు, 9 సార్లు వాటిని చూడు. అక్కడికి చేరటానికి నేను ఇటువంటి గేర్ను పెట్టాలా అని నేను ఆశ్చర్యపోతున్నాను. పైకి పర్వతం పైకి పరుగు తీస్తున్నాను. వాటిని ఒక్కసారి వెళ్ళని, వాటిని 9 సార్లు చూడు. నీవు ఇంకో అడుగు వేయక ముందు. ఓహో, అయితే దానికి ఎలాంటి తొందర లేదు. నేనది ఆలోచించాను. నా యొక్క ప్రియమైన తల్లి ఈ రాత్రి ఆమె మహిమలో ఉన్నది. ఒకరు అడిగారు, ఈరోజు ఎందుకని తెల్లని పువ్వు నువ్వు పెట్టుకున్నావు? దాని అర్థం మీ తల్లి చనిపోయిందని అనా? నేను చెప్పాను, నా తల్లి చనిపోలేదు, నా తల్లి సజీవంగా ఉంది అని అన్నాను. అలాగైతే నేను ఎర్రడి దాన్ని పెట్టుకుంటాను. అప్పుడు ప్రజలు అంటారు, మీ అమ్మ చనిపోయిందని అని అనుకుంటాని అని. కాబట్టి వారికి గలిబిలి కలక్కున్నట్లు. ఇంకా ఆవిరిని ఎక్కువ చేయకూడదు కొరకై దాన్నంతటిని నేను వదిలిపెడతాను. చూశారా, ఆమె చనిపోలేదు. ఆమె నిద్రపోతుంది. ఆమె క్రీస్తుతో కూడా ఉన్నది. మనము జీవించుచున్న ధైర్యహీనమైన అతి భయంకరమైన కాలము మీకు తెలుసా? వీటన్నిటిలో వైద్యులకు జవాబు లేదు. ఎందుకనగా దాంతో వారు కూడా తీవ్రమైన బాధ చెందారు. వారి యొక్క జవాబు లేదు. ఏం చేయాలో వారికి తెలియలేదు. నీవంటావు, ఓ వైద్యుడా, నేను నా తలను పగలగొట్టుకోవాలనుకుంటున్నాను, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు అని నీవంటావు. ఓహో, అలాగా, నేను కూడా అని అంటాడు. నీవేమి చేయుటకు ఏమీ లేదు అని అతడు చెప్తాడు. అతడు, నీకు ఒక విశ్రాంతిని పొందుకునే వస్తువు మందు ఇస్తాను, నీవు దానిని తీసివేస్తే అనగా తొలగిస్తే ముందున్న దానికంటే ఇంకా నీవు ధైర్యుడైపోతావు. ఇలాగనగా త్రాగిన మత్తు మీద ఇంకా మత్తు చిత్తుకుంటానికి మరికొంత త్రాగుడు త్రాగినా త్రాగిన వలవలే నీవుంటావు. చూశారా, కనుక అది నీవు చేయలేవు. దానికి జవాబు లేదు. అది వారి యొద్ద లేదు. అయితే జవాబు దేవుని యొద్ద ఉన్నది. మనము ఏమి తీసుకోబోతున్నామో, జవాబు పొందడానికై దేని గురించి మాట్లాడుతున్నామో అది దేవుని ఎదుట జవాబు ఉన్నది. ఆయనే జవాబు. మనకున్న ప్రతి ఒక్క సమస్యకు క్రీస్తే జవాబు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకుందాము. అక్కడ పాత నిబంధనలో ఒక మనుషుడు ఒత్తిడిని తెచ్చుకున్నప్పుడు అతడు తప్పు చేసినది ఒకటి వచ్చినప్పుడు లేక ఒక సమయం వచ్చినప్పుడు ఒకటి ఉంటుంది. అమాయకుని రక్తము అతడు చెల్లించితే అప్పుడు అతడు పారిపోతాడు. ఎందుకనగా అతడు చంపబడిన వెంటనే లేదా అతడు చేసిన తప్పు కొరకై ఎవరికైతే తప్పు చేశారో అతని వారు ఇతనిని వెతికి కనుగొని అతని అక్కడ చంపుతారు. అది కంటికి కన్ను పంటికి పన్ను. చూసారా, నిలుపు చేటుకు స్థలము లేదు. పొరపాటున ఒకటి అతడు చేసినట్లయితే ఒకవేళ అది ప్రజలు నమ్మరు, అతన్ని తీసివేయాలి. ఎందువలనగా అతడు దేనిని చేసిన వెంటనే ఆ మనిషిని యొక్క బంధువులు లేక ఆ స్త్రీ యొక్క బంధువులు లేదా వారెవరైనప్పటికీ అతన్ని వెతుకుతారు. వారు అతన్ని కనుగొన్న తర్వాత పంటికి పన్ను కంటికి కన్ను అయి ఉంటుంది. ఆ విధముగా వారు జీవించారు. అతడు ఎక్కడ ఉండడానికి వీల్లేదు. అతడు దేశ దిమ్మరైపోతాడు. అతనికేమి చేయాలో తెలియదు. అతడు పరుగులు తీస్తూ ఉంటాడు. ఈ దినానికి ఎంతో పోలిక. ఎక్కువ ఒత్తిడికి అదే కారణమనేది అది కావచ్చు. మనము గురకలు తీస్తున్నాం. వారు తప్పని తెలిసి కూడా వారు అలాగే చేస్తున్నారు. అదే ఈ దినాన లోకం యొక్క పరిస్థితి. ప్రభు యొక్క రాకడ సమీపించినప్పుడు సమీపంగా ఉన్నదని ఎరిగి కూడా ఒత్తిడి ఎదిగిపోతుంది. వారు పరుగులు తీస్తున్నారు. బయట స్థలాలు, జూదపు నిలయాలు, భోగేచ్చలు, పాపము, అడుగంటిన అవినీతి, ఏదైనను బహిర్గతము చేయువారు. టెలివిజన్ లో విను మురికి చెలోక్తులు ఏదైనా బహిర్గతము చేస్తారు, దాన్ని బయటపెడతారు. వారు పరుగులు తీస్తున్నారు. ఒకటి జరగటానికి సంసిద్ధంగా ఉన్నది, అది వారికి తెలుసు. పరుగులు తీయుటకై ప్రతి విధమైన అభిరుచులతో వారికై వారే మరణమును త్రాగుతున్నారు. ఒకటి జరుగుటకై సంసిద్ధంగా ఉన్నదని వారికి తెలుసు. లోకము దాన్ని మాట్లాడుతుంది. ఒకటి జరగటకై సంసిద్ధంగా ఉన్నదని మనకు తెలుసు. తెల్లవారికి మునిపి ఈ ప్రపంచం ప్రేలిపోవచ్చును. ప్రతి ఒక్క దేశము ఒత్తిడి మీదనే ఉన్నది. ఎందుకని? ఒకసారి నేను ఆఫ్రికాలో ఉన్నాను. నేను గొర్రెల మేత మేయటం గమనిస్తున్నాను. అది ఒక గొర్రె పిల్ల, కొద్దిగా వయసు వచ్చిన గొర్రె. ఆ చిన్నది నెమ్మదిగా మెస్తుంది. అకస్మాత్తుగా అది వణికిపోతుంది. అది గడ్డి కొరుకుతుంది, చుట్టూ చూస్తుంది, మేతను మేస్తుంది. అది నెమ్మదిగా ఉంటుంది. నేను దాన్ని కనిపెడుతున్నాను. ఎంతో దీనంగా చూస్తుంది. అక్కడ బయట నెమ్మదిగా లేదా ఆ చిన్నది ఆ వైపు చూడు అని అనుకున్నాను. వాటిని మేపుతున్న గొర్రెల కాపరి వెనుకనున్న గొర్రెల దొడ్డికి వెళ్లాడు. పల్లెవాడు, రంగుజాతి వాడతడు. ఆ చిన్నదానిని నేను కనిపెడుతున్నాను. కొద్దిసేపటి తర్వాత అది వణికిపోతుంది. ఆ చిన్నదానికి ఏమైంటుంది అని ఆలోచించాను. నేను జోడు దుర్బీనులతో బైనాకులర్స్ తో గమనిస్తున్నాను. అదెంతో భయపడిపోతుంది. అటువైపు ఇటువైపు అది చూస్తూ ఉంది. అది అరుపులు అరవడం మొదలుపెట్టినది. ఏం చేయాలో దానికి తెలియట్లేదు. ఒక్కసారిగా ఆ చిన్నది అది అంతగా ఆవేశపట్టుకు వణికిపోవటకు కారణం ఏమైంటుంది? అది ఒక చిన్న పచ్చిక బయల్లో ఉన్నది. అక్కడే వెనక దానికి సుమారు 60 మైళ్ళ దూరాన ఒకటి పైకి లేచి తిరిగి క్రిందకు వంగుట నేను గమనించాను. కలుపు మొక్కల్లో దాక్కుని ఒక సింహము దూకుటకు నక్కి ఉంది. మరియు ఒక చోట అపాయమున్నదని, తనలో ఒక స్థానాన్ని ఉంచుకున్నదని ఆ చిన్నది ఎరిగున్నది. దాన్ని అది చూడలేదు. అయితే సింహము గొర్రెను వాసన పట్టింది. గొర్రెల కాపరి వచ్చి దాన్ని తీసుకుని వెళ్లకముందు, వేరే మార్గం నుండి తీసుకుని వెళ్లకముందు దాన్ని పట్టుకుంటానికి త్వరగా వెళ్లవలసి ఉన్నది. కనుక దాన్ని కనిపెట్టడం వలన ఒత్తిడి ఎక్కువైపోయింది. దూరాన ఎంతో సులభంగా ఈ సింహము దూకగలదు. అయినప్పటికీ గొర్రె సింహాన్ని చూడలేకపోయింది. అయితే దాని లోపల ఉన్న ఒకటి అపాయము ముందున్నదని దానికి చెప్పింది. అది ఆ విధముగా ఉన్నది ఈనాడు. ఎట్లాగనగా ప్రజల లోపల ఒకటి ఉన్నది, ఒకటి సంభవించడానికి సంసిద్ధంగా ఉన్నదని వారు తెలుసుకుంటారు. కాక మనకది తెలుసు, క్రైస్తవునికి అది తెలుసు, లోకానికి అది తెలుసు, త్రాగుబోతువానికి అది తెలుసు, జూదగానికి అది తెలుసు, వ్యాపారస్తునికి, ప్రభుత్వానికి, యుఎన్ కు, ఒకటి జరుగుటకు సంసిద్ధమైనదని వారందరికీ తెలుసు. అది ఒత్తిడిని బలపరుస్తుంది. స్త్రీలు, తల్లులు, ఒక సిగరెట్ తర్వాత మరొక సిగరెట్టు, పాఠశాలలకు వారు వచ్చుట నేను గమనిస్తుంటాను. మా దారి గుండా వారు నడుపుకుంటూ వెళ్తారు. నేను నా బిడ్డలను, నా కుక్కను గమనించవలసి ఉన్నది. స్త్రీలు పిల్లలను తమ తల్లులు పాఠశాలకు తీసుకుని వెళ్తారు. 20 మైళ్ల ప్రదేశంలో గంటకు 70 మైళ్లు వెళ్తారు. వారి చేతుల్లో సిగరెట్ పెట్టుకుని ఒక తలుపులో చేతులు విరాళించుకుంటూ వారి పిల్లలతో గడబడులు చేసుకుంటూ బ్రేకులు పిక్కుమనిపించుకుంటూ లేక చక్రాలు అలా అనిపించుకుంటూ వేతుల్లో గాన్లు పెట్టి వెళ్తారు. ఇక్కడకు మళ్ళా తిరిగి వారు వస్తారు. నిన్నటి రోజు దుమ్ము ఎగసిగొట్టుకుని పోయి 4-5 దారి లేకపోవుట ఒక మానసిక రుగ్మత వల్ల తల్లి, అది నేను చూశాను. ఆమె ఎక్కడికి వెళ్తుంది? విషయం ఏమై ఉంటున్నది? ఒక విధమైన టెలివిజన్ ప్రోగ్రాములు వస్తున్నవేమో, ఆమె చూడాలని అనుకుంటుందేమో. అదే ఒత్తిడి ఒకటి దానికి హేతువవుతుంది. వారు అలాగా అలవాటు పడ్డారు. అది చేయకూడదు. ఒకటి సమీపిస్తుంది, మరణము నాశనము దాని యొక్క దారులు ఇక్కడ ఉన్నది, అదెంతో దూరంగా లేదు. ఒకటి సమీపిస్తుంది. ఎప్పుడు? పాత నిబంధనలో దేవుడు చూస్తున్నాడు. ఇటువంటి గొప్ప ఇబ్బందుల్లో పొరపాటున జరిగినవి. కాబట్టి నీవు నిర్దోషివైతే, దోషివి కాకపోతే దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఒక వ్యక్తి ఒకరిని ఉద్దేశపూర్వకంగా కుట్రతో చంపితే అతడు నశించిపోతాడు. అతడి స్థలానికి రాలేడు. అయితే అతడు దానిని పొరపాటున చేస్తే అతడు అది చేయాలని భావం కాదు. అలాంటప్పుడు ఆశ్రయపురము ఒకటి ఉన్నది. ఒకటి రమోత్ కిలాదులో ఉన్నది. 4 స్థలాలు యెహోషువా ఈ ఆశ్రయపురములను పెట్టాడని నేను తలుస్తున్నాను. ఒకరు ఒకటి పొరపాటున చేసిన ఎలా వారు ఈ ఆశ్రయపురములోనికి వస్తారు? అతడు అనుకున్నది కాదు. అతడు ఆశ్రయపురములోనికి వచ్చి ద్వారం వద్దకు వెళ్తాడు. ఎందుకు అతడు వచ్చుచున్నాడు? అతని లోపలికి వచ్చుట్లో అతని భావమేదో అతడు అడుగుతాడు. తర్వాత అతని యొక్క సమస్య వివరించబడుతుంది లేక వాదించబడుతుంది. ద్వారం వద్ద అతని యొక్క సమస్య వాదించబడిన తర్వాత ఆ మనుష్యుడు అమాయకుడుగా కనబడవచ్చు. అతడు ఉద్దేశపూర్వకంగా చేయలేదు. అడు తర్వాత ఆ మనుషుడు ఆశ్రయపురం లోపల తీసుకుని పోబడతాడు. అప్పుడు శత్రువు అతన్ని తాకలేడు. అతడు అబద్ధం చెప్పి తప్పు చేస్తే, మరి ఆశ్రయపురంలోకి వచ్చినట్లయితే అతడు బలిపీఠపు కొమ్ములను పట్టుకునేను అతని శత్రువు ఆ బలిపీఠం యొద్ద నుండి అతన్ని బయటికి లాగి అతని చంపుటకు అతనికి హక్కు తరుణాలు ఉన్నవి. అవునండి, ఎందుకనగా అతను నేరస్తుడు మరియు కుట్రతో జరిగించాడు. అతనిని శిక్షించవలసి ఉన్నది. దానితో ఒకటి వెళ్లినది. ఆ మనిషిని భయపడతాడు. ఒకవేళ 12 మంది అతని వెనుక ఉండవచ్చునేమో. ఒకచోట ప్రతి బండ, ప్రతి కొండ, ప్రతి చెట్లు పొద శత్రువు ఒకరు అతనికై నిలబడి ఉన్నారు. అతడు భయభీతితో ఉన్నాడు. ఆ తర్వాత ఆ పురములోకి ఒక్కసారి చేరుకున్న తర్వాత అతడి వత్తిడిని విడుస్తాడు. అతడు క్షేమంగా ఉన్నాడు. అతడు బాగానే ఉన్నాడు. ఎందుకనగా అతనికై సిద్ధపరచబడిన స్థలము ఒకటి ఉన్నది కనుక. ఆ అమాయకుని కొరకు దేవుడు యొక్క మార్గమును ఏర్పాటు చేశాడు. చంపబడడానికి కాదు, కాని చంపబడిన తప్పించుకుంటానికి. ఎందుకనగా అతడు దానిని పొరపాటును చేశాడు కనుక. అతడు అలాగని చేయాలని కాకపోయినట్లయితే, అది చేయాలని అతని భావమైనట్లయితే పరిస్థితులను అతడు ఎదుర్కొనవలసి ఉన్నది. ఓ దేశపూర్వకంగా చేస్తే తరుణం అనేది లేదు. ఈ రోజు 2 రకాలైన ప్రజలు ఉన్నారు. నేనేది చెప్పవచ్చా సహోదరుడా రెడల్? వారు చేస్తున్న ఈ విషయాలను వారు నిజంగా చేయకూడదనుకునే స్త్రీ పురుషులు ఈనాడు లోకములో ఉన్నారు. పాపము చేయకూడదు అనుకునే స్త్రీ పురుషులు ఈరోజు లోకములో ఉన్నారు. వారి కొరకు నేను జాలిపడుతున్నాను. ఇటువంటి తప్పు చేయకూడదు అని వారు అనుకుంటారు, అయితే చేస్తారు. అందుకై వారు తరుణం పడతారు. మేలు చేయాలని అనుకునే వ్యక్తికి ఒక స్థలమున్నది. వత్తిని విడిచిపెట్టుటకు ఒక స్థలమున్నది. అది నిజం. అయితే లక్ష్య పెట్టిన వారు కొందరున్నారు. నిన్నటి రోజు సహోదరి ఇకర్సన్ కెంటికులోని లోబెంగేలోనున్న ఫెడరల్ ఖైదీ వార్డన్ యుద్ధ నుండి లోపలికి వెళ్లిటకు అనుమతి చీటి నాకై తెచ్చాడు. వెళ్లి చెబరబడుటకు లూయిస్ నుండి వచ్చిన అక్కడ వెనుకనున్న రంగుజాతి సహోదరుని నేను కలిశాను. అడిగాను, ఇంత మంచిగా అగుపించు, తెలివి కలిగిన వాణిగా కాన్పించు నీవంటి వాడు ఇక్కడ ఏం చేస్తున్నావు? సరే అని అతను అన్నాడు. రెవరెండ్ గారు, ఇది విషయం, అది ఎవరి తప్పిదము కాదు, అది నాదే అని చెప్పాడు. ఇంకా చెప్పాడతడు, ఒకనాడు నేను ప్రభువుకు సంబంధించిన వాడును అని అన్నాడు. అతనికి పేరు బిషప్. ఆదరణ చెప్పాడు, వారు నన్ను పరిశుద్ధమైన బిషప్పు అని పిలిచేవారు, ఎందుకంటే నేను ప్రభువును సేవిస్తున్నాను కాబట్టి. ఆదరణ చెప్పాడు, నేను నా భార్య మాకొక చిన్నది ఉన్నది. ఆదరణ చెప్పాడు, ఒకసారి నేను స్థిరుడుగా ఉండలేకపోయాను, నేను లోకంలోకి వెళ్లిపోయాను, ప్రభువుకు దూరస్తునై పోయాను అని చెప్పాడు. నాకు క్రైస్తవ తండ్రి ఉన్నారు అని చెప్పాడు. అతడు అన్నాడు, విదేశాలలో కొరియాలో నేను 4 సంవత్సరాలు పరిచయం చేశాను. ఎటువంటి పోరాటాలలో తాను ఉన్నది ప్రస్తావన ఉదాహరణలు కూడా చెప్పాడు. అతడు అన్నాడు, అక్కడ మేము చేసిన విషయాలు నాట్యాలకు వెళ్లటం మొదలైనవి. చెడ్డవారితో నేను కలిసిపోయాను. ఒక రోజు ఇద్దరు పిల్లలు వచ్చి, బిషప్, మేము ఫ్యాకర్ మేడ్కు వెళ్లిపోయి కొన్ని సరుకులు కొనవాలని అనుకుంటున్నాము, మేము అక్కడికి వెళ్లేటకు అంగీకరిస్తారా, వదిలిపెడతారా అని అడిగారు. ఇప్పుడే నా భార్య నన్ను మధ్యాహ్న భోజనానికి రమ్మని పిలిచినది చెప్పాడు. ఆమె నన్ను అక్కడికి పిలిచి, ప్రియా, నీవు వారితో వెళ్లవద్దు, అలాంటి వారి వలన ఉపయోగం లేదు, వారి నుండి మనము దూరంగా వెళ్లాలి, తిరిగి ఆలయానికి వెళ్ళు. అతడు అన్నాడు, సరే, అటువంటి వాటిని నేను ఇష్టపడను. భోజనపు సరుకులు అబ్బాయిలు తీసుకురావటం అన్నది, వాటిని తెచ్చుటకు నేను ఇష్టపడతాను, నా కారులో వాటిని తెచ్చుటకు నేను అనుమతిస్తాను అని చెప్పాను. అన్నారు, అది చేయవద్దు, దాన్ని వారు ముక్కలు చేస్తారు, అక్కడికి త్వరగా పరిగెత్తి తరువాత వెనుక తిరిగి వచ్చుట. నేను వారిని త్వరగా పంపుతాను, నిలుపు చేయు స్థలంలో ఆపు చేస్తాను అని అన్నాడు. చెప్పాడు, నేనక్కడ కూర్చుని వేచి ఉంటాను. అకస్మాత్తుగా అలారం మృగింది. ఇక్కడకు ఆ అబ్బాయిలు వచ్చారు, ఒక్కొక్కరు తుపాకులు వారి చేతుల్లో ఉంచుకున్నారు. నేను తలుపు మూసివేశాను. నేను చెప్పాను, మీరిక్కడికి లోపలికి రాలేరు. వారిలో ఒకడు అతన్ని తలపైన గట్టిగా కొట్టాడు, పైకి క్రిందకు కుదిచి వేశాడు, తుపాకీ విసిరి పారవేశాడు. నీవు నన్ను తీసుకోలేవు అని అన్నాడు. తుపాకీని లోపలికి వేసి, నీలో రంధ్రం చేయనీయకపోతే ఇక్కడ నుండి నిన్ను బయటకి తీసివేస్తాన్ అన్నాడు. నీవు ఎక్కడికి పోలేవు, నువ్వు పట్టుబడిపోయావు, నేను ఊరికనే ఉన్నానని. అబ్బాయిలు, మీరు చెప్పండి, ఇది నా ఉద్దేశం కాదు, నేను ఇక్కడే కూర్చున్నాను, నేను ఏమీ ఎరుగుని వాను అని అన్నాడు. ఆ సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. అంశాన్ని వారు వాగ్వాదం చేశారు. అతడు చెప్పాడు, మొట్టమొదట ఆలోచన ఏదనగా వ్యాజ్య నిర్వాహకుని యొక్క పొరపాటు. ఎందుకనగా అతడు చెప్పాడు, ఇదిగో అతడు చెప్పిన ప్రశ్న, ఇది నీ కారు, నీ కారేనా అని. అతడు అన్నాడు, అవునండి. అయితే ఇతను అడిగాడు, నా ప్రశ్నకు జవాబు చెప్పు. ఓహో సహోదరుడా, దయ్యానికి చేసే మార్గాలున్నవి అడిగాడు. నా ప్రశ్నకు జవాబు చెప్పు అని అడిగాడు. ఇది నీ కారేనా? అతడు అన్నాడు, అవునండి. అది నీ యొక్క లైసెన్స్ నంబరేనా? అవునండి. ఇతడు అడిగాడు, ఆ మొత్తంలో నీవు ఉన్నావా? అతడు అన్నాడు, నేను నీకు చెప్తాను. ఇతడు అడిగాడు, నా ప్రశ్నకు జవాబు చెప్పు. అవునండి అని అతడు అన్నాడు. అక్కడేని ఉన్నావు అని అన్నాడు ఇతడు. ఆధార సహితమైన రుజువు ద్వారా అతనికి 10 సంవత్సరాలు మిగతా అబ్బాయిలకి జీవిత కాలంలో పంపారు. ఇతడు చెప్పాడు, సహోదరుడా చూడు, నేను చెడ్డ గుంపులోకి వెళ్లిపోయాను, నిందవేయటానికి ఎవరూ లేరు, నేను తప్ప. అవునది నిజం. అతనికి 10 సంవత్సరాలు వత్తిడిని విడిచిపెట్టుకు వదులుకుంటానికి పట్టింది. నేను అతని కొరకై ప్రార్థన చేశాను. అక్కడ ఉన్న సహోదరుడు ఊట్, అక్కడ నీళ్ల పక్కగా కూర్చున్నాము, అబ్బాయి చేయి పట్టుకున్నాము, అతనికై ప్రార్థించాము. అక్కడ నీటిలో దేవుడు అతనికి బందికానాకు బదులు స్వాతంత్రం దయచేడు కొరకై ప్రార్థించాము. నేనింకా అతనికై ప్రార్థిస్తున్నాను. దేవుని చిత్తమైతే ఏంటది ఒత్తిడి? అమాయకత్వము, అమాయకుడైన ఒక మనిషి, ఆ మనిషికి ఒక తరుణం ఉండవలసి ఉన్నది. ఈ రాత్రిలో నీవు మేలు చేయాలని కోరినట్లయితే అక్కడ ఒక ఆశ్రయపురమున్నదని నీకు చెప్పుకు నేను ఆనందిస్తున్నాను. అది యేసుక్రీస్తే. నీవు తప్పక చేయకూడనది అనుకున్నట్లయితే శత్రువు నిన్ను వెంటాడుతున్నాడు. అలాగైతే తప్పించుకున్న మార్గము ఒకటిన్నది, ఆ తప్పించుకున్నది యేసుక్రీస్తే. నీ వచ్చి ఒత్తిడిని విడిచిపెట్టుటకు ఒక స్థలమున్నది. అయితే నీవు పాపమును ప్రేమించవలనంటే దేవుడు నీకు అవసరం లేకపోతే ఎక్కడో ఒక చోట శత్రువు నిన్ను పట్టుకుంటుంది. నీవు క్రీస్తులోకి రాలేవు, ఎందుకనగా నీ వద్దన్నావు. ఈ మనుషుడు క్రీస్తులోకి వస్తున్నాడు. ఈ యొక్క ఆశ్రయములోకి పాత నిబంధనలో ఒకరి లోపలికి వచ్చినప్పుడు మొదటి సంగతి ఏదనగా అతని స్వచిత్తమును బట్టి అతడు రావలసి ఉన్నది. ఆ విధంగా నీవు క్రీస్తునందుకు రావలసి ఉంటుంది. మరొక విషయము, నీవు అక్కడ ఉండినప్పుడు నీవు సంతృప్తిని అందవలసి ఉన్నది. నేనిక్కడ ఉండి బయటికి వెళ్లిపోవాలి అని ప్రతిరోజు నీవు తగులుకొని ఎడవకూడదు. వారు నిన్ను బయట పెడతారు, నీ ఉద్దేశపూర్వకంగా ఉండవలసి ఉన్నది. నీవు ఆ పురములో తప్పక ఉండుట కొరకై నీవు ఉండవలసి ఉన్నది. నీవు క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు లోక వైపునకు తిరిగి చూడకూడదు. బైబిల్ చెప్తుంది, నాగుడి మీద చేయిబెట్టి వెనుదిరిగి చూచిన వాడు దున్నుటకు పాత్రుడు కాదు అని. ఎందరో క్రైస్తవులుగా పిలుచుకునేవారు వారి తప్పిదాలు వారు చేస్తూ ఉన్నారు. గమనిస్తున్నారా, వారు దున్నేవారుగా నటిస్తున్నారు. అయితే మొదట చిన్న విషయం వారికి వస్తే దానికే వారు పగిలిపోతారు. మీరందరూ ఎరిగినట్లు అలాంటి అనుభవం నాకు జరిగినది. మీ ప్రార్థన కొరకై కృతజ్ఞులను. నేను వేటాడుతూ ఉన్నప్పుడు, చేపల వేటకు గురి కొట్టునప్పుడు, తదితరమైన వాటి కొరకై నేను ఎల్లప్పుడూ కూడా వేత్రబై మ్యాగ్నం తుపాకిని కోరుకుంటాను. కొంతమంది నా స్నేహితులు దాన్ని కొని ఇవ్వగలరు. వారు నాకు తెలుసు, అది నేనిప్పుడు గుర్తు చేస్తే వారు దాన్ని సంతోషంతో చేస్తారు. వాస్తవంగా ఇద్దరు ముగ్గురు అది చేయాలనుకున్నారు. మిషనరీలు ఎందరో వారి కాళ్లకు చెప్పులు లేకుండా ఉండుట నేను ఎరిగి ఉన్నప్పుడు తుపాకీ కొరకై వారంత ధనాన్ని పెట్టడం నేను అనుమతించలేను. నేను అది చేయలేను. సహోదరు విల్సన్ బెల్లి పాలకు 257 రాబర్ట్స్ చిన్నది ఇచ్చాడు. ఒక సహోదరుడు నాకు స్నేహితుడు అన్నాడు, సహోదరు అబ్రహాం, ఆ తుపాకీని వేదరబై సమతుల్యము కాగలదు. నీకది నేను చేటుకు నీవు అంగీకరిస్తే తక్కువ ధరకు నేనది చేస్తాను. సరే, అతను చేయని. తిరిగి వచ్చాను, తుపాకీలో గుండు పెట్టాను, అది పేల్చుటకు వెళ్లిపోయాను. అది నా చేతిలో పేలిపోయింది. తుపాకీ గొట్టం 50 గజాల దూరంలో వెళ్లిపోయినది. బోల్ట్ దాని పిడి నా వెనుకకు వచ్చినది. అది నన్ను 2లో సగంగా కత్తిరించకపోవడం ఆశ్చర్యం. అక్కడ నన్ను అతుక్కొనియుండు వత్తిడి సుమారు 5-6 టన్నులుంటుంది. వైద్యులన్నారు, తన సేవకుని కాపాడుటకు అక్కడ మంచి ప్రభు కూర్చుని ఉన్నాడు, అది మాత్రమే నాకు తెలుసు అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన విషయం ఏదనగా, నేను తలంచేదేదనగా, అది వేదరబై మ్యాగ్నంతో ప్రారంభమైనట్లయితే విషయం ఏమైంటుంది? తుపాకీలో ఒక లోపమున్నది. దాని ప్రాముఖ్య భాగము ఎక్కువ వదులుగా రంధ్రము చేయబడింది. మనలో అనేక మంది మారు మనసు చెందుట అలాగూ ఉంటుంది. మన యొక్క ప్రాముఖ్య భాగము వదులు అగుటకు రంధ్రం పడింది. అది వెదర్బి మొదటి నుండి అలాగున్నట్లయితే, గొట్టము తయారు చేయడు కొరకై పోత పోసిన ఉక్కు ఆ విధంగా ఉండినట్లయితే దానికి అలాగున రంధ్రం చేసి వేదర్బి మ్యాగ్నం చేసి ఉంటారు. అది పేలిపోయి ఉండేది కాదు. కాని ఎందుకనగా నిజమైనది కానిది ఏదో అలాంటి ఒకదాన్ని మార్పు చేయటకు ప్రయత్నించారు కనుక అందుకది పేలిపోయినది. కాబట్టి క్రైస్తవులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ అనగా కొత్త జన్మ ద్వారా వాస్తవమైన ఆరంభమును ఎవరు ఆరంభించరో అలాగే వారు అవుతారు. ఒకచోట ఎక్కడో పేలిపోతారు. దానిపైన ఎక్కువ ఒత్తిడి పడుతుంది, దానికి అది నిలవలేదు. ఎక్కడో ఒకచోట అతడు తనకు తాను పేలిపోతాడు. తాము పిలువబడని ఇంకొకరి పరిచర్యను అనుకరణ చేయటకు ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. చివరికది పేలిపోతుంది. నీవు దేవుని చేత నిర్ణయింపబడవలసి ఉన్నది. అది దేవునిదై ఉండవలసి ఉన్నది. ఒక కరస్పర్శ చేయడది కాదు, ఒక భావనల కథ కాదు. అయితే అది చిందించబడిన క్రీస్తు రక్తంపైకి వచ్చినది, మరియు యేసు క్రీస్తు ద్వారా నీకై దేవుడు చేసిన నీ యొక్క విశ్వాసంపై ఆధారపడుతుంది. కాకపోయినదా, నీవు ఒకచోట పేలిపోతావు. నీ యొక్క కాలి వ్రేళ్ల మీద ఒకరు ఎక్కుతారు, మరి నీవు దిగిపోతావు. అవునా, చూశారా, అది ఎల్లప్పుడూ ఒత్తిడిని ఎత్తుగా కడుతుంది. అది త్వరగా పగిలిపోతుంది. మనుషుడు తప్పక ఆశ్రయంలో ఉండవలసి ఉన్నది. సనుగుడు గొడుగులలో అతడు లోపలికి వెళ్ళకూడదు. అందరు గుర్చి ఎటువంటి సనుగుడు గొడుగులు లేవు, సనుగు గొడుగులు లేవు అని అతడు చెప్పవలసి ఉన్నది. బయట అతడు చచ్చిపోతాడు, లోపల అతడు క్షేమంగా ఉంటాడు. ఇక్కడున్న వారికి, మీరు క్రైస్తవులు కాకపోయినట్లయితే నేను ఒకటి చెప్పకూరుతాను. 31 సంవత్సరాల క్రితం ఈ ఆశ్రయపురంలోనికి నేను వచ్చాను. సహోదరుడా, నేను ఏనాడు బయటికి వెళ్లి పోవాలని నేను అనుకోలేదు. ఓ, నేను క్రీస్తులోనికి వచ్చాను. నేను కోరుకుంటున్న ప్రతిదీ ఇక్కడ ఉండడు కొరకే నేను బయటకు వెళ్లాలని అనుకొన్నను. అనుదినము ఇలాగూ నేను ప్రార్థిస్తాను, ఓ దేవా, ఇక్కడ ఉన్నందుకు నేనెంతో ఆనందంగా ఉన్నాను. నన్ను నిలబడి నీవు విడిచి వెళ్లాలని నేను ఎన్నడూ అనుకోవట్లేదు. మరియు ఆయన నన్నెన్నడూ విడువడని నాకు తెలుసు, నిన్ను ఎన్నడూ విడువడని నాకు తెలుసు. ఒత్తిడి ఎక్కువైపోతుంది. అది అలాగైతే అప్పుడు ఆయన మన యొక్క నియంత్రకుడు. అందును గుర్చి మనం భయం చెందిన అవసరం లేదు. నీవు నిండుగా ఒత్తిడి పాలైతే మరియు ఎక్కడికి వెళ్లవలనో తెలియకపోతే మరణించిన తర్వాత నీకేమి జరగనేంటుంది? ఒకనాడు ఒకసారి నీవు చనిపోబోతున్నావు. నీకు తెలుసా, నీకది జరగవలసి ఉన్నది. తర్వాత రానున్న విషయం క్రీస్తు నొద్దుకు ఆశ్రయం నొద్దుకు వచ్చుట మరియు ఒత్తిడిని విడిచిపెట్టుట. ఒక్కసారిగా అయిపోతుంది. ఏం జరిగినా పర్వాలేదు. క్రీస్తు మన యొక్క ఆశ్రయము. మనము ఆయన వద్దకు వచ్చినట్లయితే మనము ఒత్తిడిని విడిచిపెడతాము. నేను చనిపోతే నాకేమి సంభవిస్తుంది? నా భార్యకి ఏమి సంభవించనయ్యున్నది? భర్తకి ఏమి సంభవించనయ్యున్నది? బిడ్డలకు ఏమి సంభవించనయ్యున్నది? అట్టి చింతన నీవు విడిచిపెడతావు. క్రీస్తు వద్దకు రా, ఒత్తిడిని విడిచిపెట్టు. లేదు, అన్ని ఆయన మనకిస్తాడు క్రీస్తు ద్వారా. కాబట్టి ఒత్తిడిని విడిచిపెట్టు. నీవు చేయగలిగిన అది ఒకటే. ఒకరు నీకు $1,000,000 ఇవ్వచ్చు, అది ఒత్తిడిని పెంచుతుంది. నీవు సంఘంలో చేరవచ్చు, అది ఇంకా ఒత్తిడిని ఎక్కువ చేస్తుంది. కారణం, మెథడిస్టు వారు నీకు చెప్తారు వారే నిజమని, బాప్టిస్టు తప్పని. బాప్టిస్టు వారు చెప్తారు వారు తప్పు, మేమే సరి అని. కాబట్టి అది ఇంకా ఎక్కువ ఒత్తిడిని పెంచుతుంది. కారణం, ఎక్కడ నీవు నిలబడవడనో నీకు తెలియదు. అయితే నీవు క్రీస్తు వద్దకు వచ్చినట్లయితే నీ ఒత్తిడిని విడిచిపెడతావు. ఎందుకనగా అదంతా ముగించబడుతుంది, ముగించబడినది. అది క్షేమం నిమిత్తమే దేవుడు ఏర్పరిచిన స్థలము, యెహోవా నామ బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండునని దేవుడు చెప్పాడు. అది వ్యాధి సమయాల్లో, వ్యాధులు నీకు వచ్చినప్పుడు, అందులో గురించి నేను చేసేది ఇక ఏమీ లేదని వైద్యులు చెప్పినప్పుడు, ఒత్తిడిని అధికం చేసుకోవద్దు. ఒత్తిడిని విడిచిపెట్టు. నీ కాపరిని పిలువు, అతడు నూనె రాచి నీకై ప్రార్థన చేయని. విశ్వాసయుతన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఒత్తిడిని విడిచిపెట్టు. అవునా, ఆయనే మన యొక్క ఆశ్రయము. నీవు ఈ ఆశ్రయంలో ఉండగా ఆశ్రయములో నుండి ప్రతిదానికి నీవు చేయుటకు నీకు హక్కు ఉన్నది. క్రీస్తు మన యొక్క ఆశ్రయము. నీకు కావలసిన ప్రతి ఒక్కటి ఆయనలో ఉన్నది. ఆమేన్. వ్యాధులందు ఒత్తిడిని అధికం చేసుకోవద్దు, ఒత్తిడిని విడిచిపెట్టు. నేను ఆశ్చర్యపడుతున్నాను సహోదర బ్రహం అని నీవు చెప్తావు. నీవు ఆశ్చర్యపడనవసరం లేదు. నీవు ఒత్తిడిని విడిచుటకు అనుమతి. నీ వ్యాజ్యమును దేవునికి అప్పగించి అదంతా అయిపోయినట్లుగా ముందుకు సాగిపోవు. ఒత్తిడిని అధికము చేసుకోవద్దు, అదే ఒత్తిడిని విడుస్తుంది. నేనెంతో భయపడుతున్నాను సహోదర బ్రహం అని అంటావు, నాకు తెలియదు. ఒత్తిడి విడువు. ఆమేన్. ఆశ్చర్యపరములో ఆయన యొక్క బాధను స్వీకరించాడు. కాబట్టి అది నీకున్నవసరం లేదు. నీ పనుల భారము ఆయన మీద మోపము. ఆయన నిన్ను ఆదుకును. నీ బాధలను కూర్చి నీవు చింతపడవద్దు, అది ఆయన యొక్క బాధ్యత. 10 సెంట్ల దుకాణంలో కొన్ని సంవత్సరాల క్రితము ఒక స్త్రీని నేను కలుసుకున్నాను. ఆమె సుమారు 60 సంవత్సరాలు. 30 సంవత్సరాల స్త్రీగా ఆమె కనిపించినది. సహోదరి, ఇలా చేస్తున్నారు మీరు అని అడిగాను. ఆమె చెప్పినది, సహోదరి బ్రహం, నాకిద్దరు కుమారులు ఉన్నారు. వారు వైద్యులు. వారు నీకంటే పెద్దవారు. నిజం చెప్తున్నాను. 30 సంవత్సరాలు దాటినట్లుగా ఆమె కనిపించట్లేదు. ఆమె చెప్పింది, ఇక్కడ విషయం ఏదనగా, నేను క్రీస్తులోకి వచ్చినప్పుడు నేను 12 సంవత్సరంలో ఉన్నప్పుడు అందరు గూర్చి కూర్చొని ఆలోచించదాను. నేను ఇతర మతంలో గూర్చి చదివాను. అయితే నిజమైన దాన్ని నేను కనుగొన్నప్పుడు ఆమె చెప్పినది, నేను క్రీస్తులోకి వచ్చాను. నా యొక్క స్థితి, అవస్థను, నా ఆత్మను, నా సమస్తమును ఆయనే ఉన్నాడు. అప్పటి నుండి భయభీతి అన్నది నాకిక లేదు అని ఆమె చెప్పింది. ఇప్పుడు నా సమస్త ఇబ్బందులను ఆయనే జాగ్రత్త తీసుకుంటాడని వాగ్దానం చేశాడు అని చెప్పింది. ఇంకా చెప్తుంది, అది చేయటకు ఆయనకు సమర్థత లేదా? అది చేయటానికి నాకు సమర్థత లేదు. కనుక బాధపడటం వల్ల ఏంటి ఉపయోగం? చూశారా, అది అదే. నీ భారాలన్నీ ఆయనే భరిస్తాడని క్రీస్తు వాగ్దానం చేశాడు. నీ పనుల భారము ఆయన మీదనే మోపము. కాబట్టి దేని గుర్చి నీకు దిగులు? దిగులు బాధలు ఒత్తిడిని పెంచుతవి. ఒత్తిడి పగలగొడుతుంది. కనుక ఆయన మీద నీ భారం మోపు, దిగులు పడకుండా ఉండు. నేను ఎలాగది చేయగలను అని అంటావు. ఆయన వాగ్దానం పైన నమ్మకముంచు. చిట్ట చివరకు మరణ ఘడియల్లోనూ గది లోపలికి మరణంతో వచ్చినప్పుడు అది ఆయన చేయనని వాగ్దానం చేశాడు. ఓ సహోదర బ్రహం, నేను వణికిపోయి భయపడతానని నాకు తెలుసు. ఓ లేదు, నీవు ఆశ్రయంలో ఉన్నావు. లేదు లేదు, నీవు చనిపోతున్నావని నీకు తెలుసు. ఒక విధమున నీవు వెళ్లవలసి ఉన్నది. కాబట్టి వెంటనే ఆశ్రయంలోనికి వెళ్లి క్షేమం పొందు. అవును, నీవు ఆశ్రయంలో ఉన్నంత కాలము నీవు క్షేమంగా ఉంటావు. జ్ఞాపకముంచుకో, ఆయన నీ కొరకై చనిపోయాడు. నిన్ను జాగ్రత్త తీసుకుంటాడు. నీ కొరకు ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఒక దృశ్యం చూద్దాము. సహోదర అబ్రహం, మరణ దూత తలుపుల వద్ద తట్టుతూ ఉన్నప్పుడు నీవు గడ్డి కట్టి చల్లబడిపోవా అని అంటావు. లేదు, కొంచెం కూడా లేదు. అది ఎలాగూ చేస్తావు? ఆశ్రయం వద్దకు రా అంటే. సహోదర అబ్రహం అని అంటావు, ఒక నిమిషం ఆగు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును తీసుకుందాం. నేను మరణ దూతను దేశంలోనికి పంపుచున్నాను. రక్తము తలుపు పైన లేనట్లయితే కుటుంబంలోని ప్రతి జ్యేష్ఠుని నేను తీసుకోబోతున్నాను. అలాగున దేవుడు చెప్పిన ఒక సమయం వచ్చింది. అది గంభీరమైన పస్కా రాత్రి. ఇక్కడ ఇస్రాయేల్ ఉన్నారు. వాగ్దాన ప్రజలు వాగ్దాన దేశానికి వెళుతున్నారు. అది పస్కా రాత్రి. సంహార దూత దేశంలో ఉన్నాడు. బేతుల్లో అరుపులు అరచుట మనం వింటున్నాం. మనం జాగ్రత్తగా కాచుకుని ఉందాం. రెండు పెద్ద నల్లని రెక్కలు వీధుల్లో ఎగురుతూ ఉన్నవి. ఇస్రాయల్ అందరూ వణికి పోతున్నారని నీవు అనుకుంటున్నావా? లేదండి, మరణము ద్వారమునందే ఉన్నది. చిన్నపిల్లవాడు కిటికీలో కూడా చూశాడు. అతని కుటుంబంలో జ్యేష్ఠుడు ఆ పెద్ద నల్లని దూతను అతను చూశాడు. అతను చూస్తూ, నానా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. నిజమే బిడ్డా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నానా, నేను నీ జ్యేష్ఠ కుమారుని కదా? అవును, నీవు కుమారుడు. నానా, అటు చూడు. ఆ దూత ఆ చిన్నపిల్లవాళ్ళని పట్టుకున్నాడు. అతడు, నాకు తెలుసు, నేను అతనితో అడుగున్నాను. ఓ నానా, అతడు ఇక్కడికి వస్తున్నాడు, ఇంటి వైపే వస్తున్నాడు. అయితే నీవు కుమారుడా? నీవు ఆ ద్వారం బంధ కమ్ముల మీద, ద్వారబంధప కమ్ముల మీద నీవున్నావు. హల్లెలూయా. నానా, అతను నన్ను ముట్టాడా? లేదయ్యా బిడ్డా, అతను నిన్ను ముట్టలేడు. ఎందుకని? అది ఆయన యొక్క వాగ్దానము. నేను రక్తము చూచినప్పుడు నేను నిన్ను దాటిపోతాను. తిరిగి వెళ్ళు, నీ బొమ్మలను తీసుకుని అడుగో బిడ్డా. భయపడవసరం లేదు. మనము దేవుని యొక్క ఆశ్రయంలో ఉన్నాము. వత్తిని విడిచిపెట్టుట, ఇల్లంతా వత్తిరమయమైపోయి మిగతా వారంతా అరుపులు అరుస్తుండగా ఇస్రాయేల్ కూర్చుని బైబిల్ చదువుకుంటున్నారు. ఇస్రాయేల్ విశ్రాంతిలో ఉన్నారు. ఎందుకని? మరణమే వాకిట్లో ఉన్నది. దానికి వ్యత్యాసకరంగా చేసిందేంటి? అది వారికి హాని చేయలేకపోయినది. కనుక మరణము మన యొక్క వాకిల యొద్దకు వచ్చినప్పుడు దేవునికి మహిమ కలుగును కాక దేవుడు అడిగినటువంటి రక్తము నా యొక్క హృదయ ద్వారపు కమ్ములకు పోయబడినంత వరకు అది ఎలాంటి వ్యత్యాసమును కలిగిస్తుంది? అది నన్ను భీతిపరచలేదు. వైద్యుడు చెప్పాడు, రేపు నువ్వు చనిపోతున్నావు అని. అది ఎలాంటి వ్యత్యాసాన్ని కలిగిస్తుంది? రక్తము కమ్మిలిపైనున్నది. ఎలాగైనా నీవు చనిపోవలసినది. అయితే రక్తము పోయబడి ఉన్నట్లయితే రాబోతున్న పునరుద్ధానము నాకున్నది. ఆమేన్. ఇస్రాయేల్ నెమ్మదిగా ఉండగలిగారు. ఇలాంటి వత్తిడిని పెంచేది ఏమీ వారికి లేదు. ఎందుకనగా మరణదూత వారిని ముట్టలేదని వారికి తెలుసు. వారు రక్తము కింద ఉన్నారు. అది దేవుడు సిద్ధపరిచిన మార్గము. ఇప్పుడు గమనించు, దానికి నిశ్చితను నేను ఇవ్వగలనా అని అంటావు. క్రైస్తవులుగా మనమిక్కడ ఉన్నాము. నేను దానికి అనుమాన నివృత్తిని చేయగలనా? గత ఆదివారం రాత్రి దాని మీద నేను మాట్లాడాను. ఇస్రాయేల్ వాగ్దానపు నిబంధన ప్రజలు, దేవుని యొక్క ప్రజలు, పాలు తినలు ప్రవహించు దేశము వారికి వాగ్దానం చేయబడింది. కాబట్టి వారు ఏనాడు ఆ దేశమును చూడలేదు. ఏ ఒక్కరూ ఏనాడు అక్కడికి వెళ్లలేదు. అయితే దాని గుర్చిన వాగ్దానం వారికి ఉన్నది. చూశారా, ఏనాడు వారు అక్కడికి అక్కడ లేరు. ఆ దేశం గురించి వారికి ఏమీ తెలియదు. అయితే ఆ దేశం యొక్క వాగ్దానం వారిది. ఆయన యొక్క ప్రవక్త ద్వారా దేవుని యొక్క హస్తం వలన వారి బానిసత్వం నుండి వారు బయటికి వచ్చారు. వారు యాత్రికులని, పరదేశులని అంగీకరించి యాత్ర చేస్తూ వారు ఎన్నడూ చూడని దేశంకు వారిలో ఏ ఒక్కరూ చూడని దానికై వారు వెళ్లారు. ఆలోచించేయ్. కాబట్టి వారు సరిహద్దు సమీపానికి వచ్చారు. యెహోషువా అను పేరుగల గొప్ప యోధుడు వారి మధ్య ఉన్నాడు. యెహోషువనగా అర్థం యెహోవా రక్షకుడు అని అర్థం. యెహోషువా వాగ్దాన దేశంలోని యోర్దానుకు వెళ్లి అది మంచి దేశము అను రుజువులతో తిరిగి వచ్చాడు. ద్రాక్ష గుత్తులను వారు తెచ్చారు. అది మోయిటకు ఇద్దరు మనుషులు కావలసి వచ్చను. అది ఏమై ఉండేనని దేవుడు చెప్పినో ఖచ్చితంగా అలాగే ఉండేది. అది పాలు తేనె ప్రవహించినది. అది ప్రతి ఒక్కరిని ఆనందభరితులుగా చేసినది. ఎందుకని? యెహోషువా దేశం యొక్క రుజువును తిరిగి తెచ్చాడు. మిగతా వారికి అది తెలియదు. వారికి దేవుడు ఇచ్చేదని వాగ్దానం చేసింది అది. గమనించారా? కారణం దేశం యొక్క వాగ్దానం వారికి ఉన్నది. దాని యొక్క దారి మీద వారున్నారు. ఒక దినమున మానవ జాతి వలలో పడిపోయారు. యేసుక్రీస్తును పేరుగల ఒకరు భూమిపైకి వచ్చాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఆయన యోర్ధనులను మరణంలోకి వెళ్లిపోయాడు. యోర్ధనులోకి మరణంలోకి వెళ్లిపోయి మనుష్యుడు మరణిస్తే మరలా బ్రతుకుతాడని రుజువుతో ఈస్టర్ ఉదయాన తిరిగి లేచాడు. హల్లెలూయా. మరణము ముగింపు కాదు. మనుష్యుడు చనిపోయిన తర్వాత మనుష్యుడు బ్రతకగలడు అనుదానని యేసు రుజువు చేశాడు. వారి ఎదుట ఆయన నిలబడి ఆయన వెళ్ళక ముందులాగు చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని నెల మీతో చెప్పేదను, నేను వెళ్లి స్థలము సిద్ధపరచెదను. నేను వెళ్లిపోయి స్థలము ఏర్పరిచి తిరిగి వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగునా నా ఎద్దుకు మిమ్మను తీసుకుని వెళ్ళదును. ఈశ్వర ఉదయం చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు తాము సిగ్గుపడినంతగా ఆయన చనిపోయాడు. రోమన్ సైనికుడు ఆయన ప్రక్కలో ఈడితో పడవగా నీళ్లు రక్తము వేరవునంతగా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన వారిలో చనిపోయిన వాడు. ఇతర మనుషుల వలె ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన ఆత్మ పాతాళానికి వెళ్లినది బైబిల్ గ్రంథం చూపించగా అయితే ఈశ్వర ఉదయమున ఆయన మరణము నుండి, పాతాళము నుండి, సమాధి నుండి తిరిగి వచ్చాడు. నేను మృతుడినైతిని కాని యుగ యుగములు నేను సజీవుడై ఉన్నాను. మరణం యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని చెప్పాడు. నేను మనుషుడిను, ఆయన భూతం అని వారన్నారు. నాకు చేపను రొట్టెను ఇవ్వడి అని అడిగాడు. ఆయన చేపను రొట్టెను తిన్నాడు. ఆయన చనిపోయి దేశానికి వెళ్లి మరణము తర్వాత మనుషుడు జీవించును అను రుజువుతో మరలి వచ్చిన మనుష్యుడు ఆయన. మరణం మనకేమి చేస్తుంది? అమేన్. వత్రిని విడిచిపెట్టు. అది మాత్రమే కాదు, ఆయన మనకు వాగ్దానమిచ్చాడు. ఏంటది? మన వారసత్వం యొక్క సంచకరువు అది, ప్రతి ఒక్క విశ్వాసని అది రుజువు చేయటకు. ఇక్కడ నీవు అవిశ్వాసముతో నడుస్తున్నావు, నీవు వాక్యమును నమ్మలేదు, నీవు పాపములోను లోక కార్యకలాపాల్లో నడుస్తున్నావు. అయితే నాయందు విశ్వాసము చూడ నిత్యజీవము కలిగి ఉన్నాడు. చనిపోనటువంటి ప్రాణమును కలిగి ఉన్నాడు. ఒకప్పుడు పాపములోను అతిక్రమములను చనిపోయిన మనము ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు మనకు నూతన జన్మను, నూతన జీవమును అనుగ్రహించును. ఆయన ఏం చేస్తాడు? మనం చనిపోయి ఏసులో పత్తిపెట్టబడితే లోక సంబంధమైన వాటిలో నుండి పరలోక సంబంధమైన వాటి నిమిత్తమై ఆత్మలో మనము లేచితిమి. ఈ రాత్రి క్రీస్తు యేసులో పరలోక స్థలములో కూర్చుండబెట్టబడితే ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది క్రైస్తవులు ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నారు? అలాగైతే మీరు క్రైస్తవులు కాదు. మీరు క్రైస్తవాన్ని గురించి చెప్పుకునేవారు కానీ పొందినవారు కాదు. ఎందుకనగా ఒక మనుషుడు ఒక్కసారి క్రీస్తును రుచిచూచిన తర్వాత అతను లోక సంబంధమైన వాటిలో చనిపోయినవాడు. ఇక అందులోకి తిరిగి వెనుకకు వెళ్ళుటకు ఏ విధముగానూ ఇటువంటి కోరికలు ఉండవు. అదేమి చేసినది? జీవము. పౌలు చెప్పాడు, నేను ఒకప్పుడు జీవించిన జీవితము నేనిక జీవించను, ఇక జీవించదని నేను కాను, కాని క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఎందుకని? ఆయన అతనిని లోక సంబంధమైన ఈ పాపపు హద్దు నుండి మనము ఎక్కడి నుండి వచ్చితేమో అట్టి దానిని మనకు మనము తిరిగి చూడగలిగినంత ఎత్తైన స్థానానికి ఆయన మనల్ని లేపాడు. వెనుకకు తిరిగి మనము ఒకప్పుడు ఎక్కడ జీవించితేమో అది అలాంటి జీవితము తిరిగి చూచుటకు. ఇప్పుడు మనం వ్యత్యాసకరమైన వారము. ఏంటది? అది మనము చనిపోయామని, దేవుని ద్వారా క్రీస్తులో మనము మన బ్రతుకులు దాచబడినవని, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడి అలాంటి వాటిలో తిరిగి లేచిదమని నిశ్చయత. ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చిన అదే రుజువుతో మనము రుజువు చేయబడు కొరకై మనము జీవించుచున్నాము. దేశము మహిమకరమైనది. ఇది ముందు చెల్లింపు. ఇది మన రక్షణ యొక్క సంచకరము. ఒడంబడికను స్థిరపరచుటకు ముందు చెల్లించిన ధనము ఇది. మహిమ కలుగును కాక అది దేవుని ఒడంబకను పట్టుకుంది. నా మాటలు విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచువాడు నిత్యజీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణముల నుండి జీవులోనికి దాటి ఉన్నాడు. సహోదరుడా, వత్తిడిని విడిచిపెట్టు. అవునండి, అమేన్. మీరు గ్రహించారా? చూడు, క్రీస్తుకు పోలిక అయిన ఈ గొప్ప ప్రవక్త ఎలియావలే, ఎలీషా సంఘానికి పోలిక. ఎలాగనగా ఆత్మ ప్రవక్త మీదకి రెండు రెట్లుగా వచ్చినది. ఒకరోజు యోర్ధాన్ నది నడుస్తూ ఉన్నాడు. ఈ రోజుకు ఈ ప్రభుత్వమునకు తదితర మాటికి ఒక పోలిక. ఆహాబు, ఇజిబెల్లు మరియు మొదలగువారు. నా యొక్క ఇజిబెల్ ప్రసంగం మీకు గుర్తున్నట్లుగా గమనించుడి, ఒక కారణము కొరకు ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నట్లు. అమేన్. ఎక్కడకు అతనిని తీసుకుని వెళ్లాడు? యోర్ధానుకు, రమోత్ కిలాదుకు, ప్రవక్తల పాఠశాలకు, ఇంకా యోర్ధానుకు. ఆ విధముగా ఆయన నిన్ను తీసుకుని వెళ్ళను. నీతిమత్తం గుండా, శుద్ధీకరణ గుండా, మరియు చనిపోవటం, జీవును పొందుకున్నట. అమేన్. సంఘ శాఖల ఎద్దుకో లేక ఒక మూఢ సిద్ధాంతములందుకో కాదు, నీ ఆత్మలో నీవు చనిపోవుటకు తద్వారా నీవు తిరిగి జన్మించుటకు. ఏలియా నీటిని కొట్టాడు, యోర్ధాను పైన నడిచాడు, ఎలీషా అతని వెంబడించాడు. మరి ఒక ప్రకన తిరిగి ఎలీషా భూమిని లేక స్థలానికి తిరిగి వచ్చినప్పుడు రెండు రెట్లు కలవాడే తిరిగి వచ్చాడు. ఈ రోజు మనము యేసు యొక్క మరణమును పాతి పెట్టబడుట తిరిగి లేచుట అందులోకి వెళ్ళాము, అది వెంబడిస్తున్నాం లేక బాప్తిస్మంలోకి వెళ్తున్నాం. మనము ఆయన నమ్ముచున్నాము, మనమిక ఏమీ కాదని ఒప్పుకొనుచు లోక విషయాలందు చనిపోచున్నాము. ఆయన నామంలో బాప్తిస్మం పొంది బాప్తిస్మంలో ఆయనతో కూడా పాతి పెట్టబడి ఆయనతో కూడా పునరుద్ధానములో లేచి ఉన్నాము. లోక విషయాలకు పైన మనము మన ఆత్మలో జీవించను, అప్పుడు మనం క్రీస్తులో ఉన్నాము. ఇప్పుడు మనకు ఒక భాగం ఉన్నది, మనము యోర్ధాను మరణ గీత నుండి మరణునప్పుడు మనకు మరి యొక్క భాగం ఉన్నది. ఇప్పుడు మనము కలిగి ఉన్న శరీరములు మనకున్న ఆత్మలతో చనిపోయినటువంటి సంచకరువు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నది, ఎందుకనగా అది దేవుని యొక్క భాగము. నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే నిత్యజీవము కలవాడు, అంత్య దినమున నేను వాణిని లేపెదను. ఆమేన్. వత్రిని విడిచిపెట్టుడి. అనుభవములు లేక ఇతరమైనవి ఏదైనా తాకినప్పుడు అది ఏం విచ్చేసకరంగా కలిగిస్తుంది? వారేం చేస్తారో ఈ ఒక్క దాని కూర్చు మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనము నిత్య జీవాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రపంచం ఏమి చెప్పాలనుకున్నప్పటికీ అందుని గురించి మనము ఏం జాగ్రత్త తీసుకోవాలి, వత్తిని గురించి మనము ఏం జాగ్రత్త తీసుకోవాలి, అలాంటిది మనకేమి మార్పు చేయదు. ఎందుకని? ఎందుకనగా మనము ఒత్తిడిని విడిచిపెట్టాము. కనికరవంతమైన కాంతి ప్రకాశము గల మంచు బిందువులు ఎద్దుకు రమ్ము, పగలు మరియు మన చుట్టూ ప్రకాశించును. యేసు లోకానికి వెలుగు, మనము తల వంచుకుని ఉండి మన చేతులు పైకెత్తుదాము. మన వెలుగులో నడిచేదము, మనోహరమైన వెలుగు అది. కనికరవంతమైన కాంతి ప్రకాశము గల మంచు బిందువులు ఎదుకు రమ్ము, పగలు రాత్రి మన చుట్టూ ప్రకాశించును. యేసు లోకానికి వెలుగు. మా యొక్క పరలోకపు తండ్రి, సాతాను యుద్ధములో ఓడిపోయాడు. ప్రశాంతంగా ఉండు, వత్తిడిని అధికము చేసుకోవద్దు, వత్తిడిని విడుచుట అనుదానిపైన బోధిస్తూ ఇక్కడ నిలబడు. అలాగైతే వేదిక నొద్ద నుండి అతడు నన్ను పలదలను అని సతాను తలంచును. ఈ వేదిక పిలుపు నుండి బయటకు నన్ను పంపివేయును అని సతాను తలంచును. లేదు ప్రభువా, ఒకటి నా హృదయములో మండుచు ఇక్కడొకడున్నారు, రాయి కొరకు వెదికేవారు వేటాడేవారు ఒకరున్నారని ఒకటి చెప్పుచున్నది. తండ్రి, విజయము కొరకై నీకు ధన్యవాదములు. ఆఖరి వ్యక్తి వేదిక నొద్దుకు వచ్చిన వెంటనే వెలుగులు వచ్చును. అతడు ఓడిపోవటను అతడు చూశాడు, కాబట్టి అతడు యుద్ధాన్ని కూడా వదులుకుంటాడు. ఇక్కడ ఈ రాత్రిలో ఆ యొక్క కృప సంఖ్య ప్రశస్తమైన ఐదు ఆత్మలు నిలబడి ఉన్నవి. ఐదు JESUS FAITH కృప GRACE. ఓ దేవా, నీవు దేవుడువు, నీవెన్నడూ ఓడిపోవు, నీవెప్పుడూ నిజమే. ఇక్కడే ప్రక్కగా నిలబడి ఉన్న సహోదరి విల్సన్ కుమార్తెను నేను చూస్తూ ఉన్నాను. ఆ చిన్న అమ్మాయి నాకు జ్ఞాపకముంది. నీవు ఆమెను పిలిచినది నాకు జ్ఞాపకమున్నది. ఆ యొక్క రాత్రి చాలా సంవత్సరాల క్రితము న్యూ మార్కెట్ నాకు జ్ఞాపకమున్నది. ఆ రాత్రి అక్కడ నాకు జ్ఞాపకమున్నది ప్రభువా. ఇక్కడి ఆమె ప్రక్కగా ఒక స్త్రీ మాతో యాత్ర చేయటకు న్యూయార్క్ నుండి వచ్చుచున్నది. ఇక్కడ లోకము అన్ని విధములైన అవినీతికరమైన నాట్యాలు చేస్తుండగా ఒక యవ్వన పురుషుడు యవ్వన స్త్రీ ఈ ముల దగ్గర నిలబడి ఉన్నారు. వారు నడిచి వచ్చారు, రాయి కొరకై వెదగుతున్నారు. బలిపీఠం చివర ఒక యవ్వనస్త్రు తన చేతులు పైకెత్తి ఉన్నాడు. అతడు రాయిని కనుగొనాలని ఆశపడుతున్నాడు. యేసు, నీవే ఆ రాయివి, నీవు ఇలాగు చెప్పి ఉంటివి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన కూడిందురు వారి మధ్య నేనుంటానని. అలాగైతే ఆ రాయి ఇక్కడే ఉన్నది. అదంత సాధారణమైనదిగా ఒప్పించుట చాలా విద్యగా ఉండవచ్చును. మేము పొరపాటు పడుకున్నట్లు నీవే కార్యాలను సాధారణమైనవిగా చేయగలుగుతావు. అయితే ఎందుకనగా వారి యొక్క ఆస్థానం నుండి వారు లేచి ఆహ్వానమునకు వారు ఉచ్చుచున్నట్లు చేయదు. ఎందుకనగా వారు అలాగ చేయటానికి సాతాను వారిని నిలుపు చేయుటకు ప్రయత్నిస్తుంది. తాను చేయవలసిన ప్రతి ప్రయత్నము అతడు చేయుటకు ప్రయత్నించును. అయితే అతడు విఫలుడైపోయాడు. నీ యొక్క దాసులుగా ఇప్పుడు వారిపైన నా చేతులు పెట్టి నీ ఆశీర్వాదాన్ని పలకబోతున్నాను. దేవా, అది కొనసాగబడును కాక. ఎందుకనగా ఆత్మీయ నడిపింపును వెంబడించుటకు వారు విధేయతతో నమ్మకత్వంతో ఉండినట్లయితే నేను అదే చేయదును. నా సహోదరి యొక్క ఆత్మ ఎన్నడూ నశించుకున్నట్లుగా నిత్య జీవము కొరకైన ఆమె హృదయ వాంఛ తీర్చబడినట్లుగాను యేసుక్రీస్తు నామములో నేను అడుగుచున్నాను. అనేక విధమైన శ్రమలు ఆమెను అన్ని విధాలుగా చుట్టుకుని ఉన్నవని ఎరిగి నా చేయి నా సహోదరి పైన పెట్టుచున్నాను. తన ప్రియమైన అబ్బాయి కొరకు ఆమె ప్రార్థిస్తున్న నాకు తెలుసు. అతడు తన చిన్న దశమ భాగపు సంచిని విడిచి అతడు దాటి వెళ్చుండగా తండ్రి తన చెక్కిలపై నుండి కన్నీళ్లు కార్చుచుండట నేను చూశాను. ఈ ఉదయం మేము ప్రార్థిస్తున్నప్పుడు బాలుని ప్రభువైన దేవునికి అప్పగించాము. ఈ తల్లి తండ్రి బిడ్డను ప్రేమిస్తున్నారు. దేవా, ఎక్కడైతే వత్తిడిని విడిచిపెట్టు స్థలమునదో మరియు ఏదైతే సమస్తమును మంచిగా ఉండునో ఆ స్థలమును కోరుకునుచున్నారు. తండ్రి, మేము నీకు అప్పగించుచున్నాము. నీవు దాన్ని దయచేయము. మాకు ఎలాంటి భయం లేదు తండ్రి. ఇప్పుడే ఆ యొక్క నిశ్చయత ఆమెకు దయచేయము. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ యవనస్తులు యవనస్త్రీ కలిసి వచ్చారు కాబట్టి వారిపైన నా చేతులు పెట్టుచున్నాను. వత్తిడిని విడిచిపెట్టుటకు వారు వచ్చిన్నారు. ఒక అందమైన ఇలాంటి జంట దయ్యము వారిని వినియోగించుకుంటే వీరు దయ్యానికి ఒక ఎర్ర అవుతారు. అయితే వారు ఒక అగ్గిరవ్వగా తప్పుకొని లాక్కున్నారు. వారు వచ్చారు ఎందుకనగా ఒక ఆశ్రయాన్ని వారు కోరుకుంటున్నారు. ఎక్కడైతే ఆవిరిని విడిచిపెట్టవలను వత్తిడిని విడిచిపెట్టవలను అట్టి స్థలానికి వచ్చుటకు వారు ఆశించుచున్నారు. దేవుని ఎదుట తమ్ము తాము విదిల్చుకుని ఆయనే దేవుడిని ఎదగాలని ఆశించుచున్నారు. ఆ శుభప్రదమైన నిశ్చయత ఇప్పుడే నీవు వారికి అనుగ్రహించమని తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క చిన్న కొలమాని ఇప్పుడే కొట్టబడును కాక. ప్రభువా, ఈ యవనస్తుడు తన చేతులు పైకెత్తి నిలబడిన ఈ ఆఖరివాడు నిలబడి పైకి రాగానే వెలుగు కాంతులు వచ్చును. ఈ సంఖ్యనే నీవు కోరుచున్నది. అదే నీ యొక్క పిలుపు తండ్రి. నాకనుగ్రహించిన వారందరూ నా ఎద్దుకు వత్తురు. మేము చేయవలసిన ఒకే ఒక విషయం అక్కడ నీ వాక్యమును పట్టుకుంటే తండ్రి నిత్య జీవానికి నిర్ణయించబడిన వారందరూ వారు వచ్చెదరు. ఇప్పుడు అతడు వచ్చాడు. ప్రభువా, ఆ బండసందును అతడు కనుగొనాలని ఆశపడుచున్నాడు. తద్వారా అతడు కూర్చొని కొంచెం సేపు విశ్రాంతి పొంద ఆశించుచున్నాడు. దేవా, నీవాతన్ని ఆ బండసందులోనికి నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క సంఖ్యలు విరిగిపోవును కాక. దీనిలోనిది బాధ పెట్టు ఏదైనా ప్రతి వ్యతిరేకత ప్రతిదీ వారి యొద్ద నుండి పడిపోవును కాక. అటువంటి చిన్నవైన చిన్న కోపము మరి ఏ చిన్నదైనా చిన్న ప్రవృత్తి ఆ చిన్న బాధ చిన్న అనుమానము చిన్న తొందర చేయు పాపము దూరమైపోవును కాక. ప్రభువా, వారి యొక్క సహోదరుడుగా మరియు నీ యొక్క దాసునుగా మృతుల మధ్య సజీవుల మధ్య నిలబడి ఉన్న వానిగా నేను విన్నవించుకుంటున్నాను. దేవా, వారి ఆత్మను నేను అడుగుచున్నాను. వేదిక పిలుపునకు విధేయతలో ఉండిన వారిగా వారి యొక్క విజయాన్ని నేను అడుగుచున్నాను. అది ఆపటకు సాతాను ప్రయత్నించాడని మాకు తెలుసు. అయితే నీ యొక్క దాసునుగా ఎప్పుడే మేము వారిని అడుగుచున్నాము. ఈ రాత్రి ఆయన విజయ ధ్వజములుగా పరిశుద్ధాత్మక సన్నిధిలోని విజయ ధ్వజములుగా యేసుక్రీస్తుకు నేను బహుకరించుచున్నాను. ఎవరైతే ఇబ్బంది స్థితుల్లో ఉండి వారిని పిలిచి రాయి నొద్దకు తీసుకుని వచ్చినరో ఆ యొక్క యేసుక్రీస్తు యొద్దకు వారు ఇప్పుడే వత్తిడిని వదులుకుందురు కాక. మరియు నేను అతనిని పిలువలది ఎవరినూ నా యొద్దకు రాలేడని నా యొద్దకు వచ్చిన వారిని నిత్య జీవమును నేనిత్తునని అంత్య దినమన నేను అతని లేపదనని యేసు చెప్పినది ఎరుగుదురు కాక. ప్రభువా, అది ముగించబడినది. యేసుక్రీస్తు నామములో వారిని నీకు అప్పజెప్పుచున్నాను. ఆమేన్. మీరు అక్కడ నిలబడి ఉండగా దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మీరు మీ యొక్క స్థలాలకు వెళ్తుండగా మీరు కోరుకున్నవన్నీ చులకనగా చిక్కులు పెట్టు ప్రతి పాపము తప్పైన ప్రతి పొరపాటు రక్తము క్రింద ఉంచబడి ఉన్నది అని తెలుసుకోండి. అది అయిపోయింది. నీవు దాన్ని నమ్ముతున్నావా? నీవది నమ్ముతున్నావా? సహోదరా, నీవు దాన్ని నమ్ముతున్నావా? సహోదరి, నీవు అది నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా? అలాగైతే అది కాదు, అది అయిపోయినది. అవును, అది గతించిపోయిన కాలము. దేవుడు మిమ్మల్ని దీవించును, జీవితంలో అతి శ్రేష్టమైన దానితో దీవించును, మరియు నిత్య జీవము ఇప్పుడు నీవు పొందుకున్నది. నీవు పాపములకు పైగా ఎక్కావు, పాపము నీ పాదముల కింద ఉన్నది. నేను ఇక్కడ నిలబడి ఉండి తప్పైనది ఒకటి నీకు చెప్పడం వల్ల నాకేమి ప్రయోజనము? రహదారి అంతమున నేను మోసగానిగా లెక్కింపబడతాను. అవునా, నీవు నిత్య జీవాన్ని పొందుకున్నావు, ఎందుకనగా నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు కనుక. ఇప్పుడు ప్రతి పాపము ప్రక్కనబెట్టి, ప్రతి సంఖ్యలను విడిచిపెట్టి స్వతంత్రునిగా వెళ్ళు, ఆవరణ విడవు. నీవు క్రైస్తవుడు, పాపానికి పైగా నీవు లేచావు. నిత్య రక్షణ యొక్క సంచకరువును నీవు కలిగిన్నావు, ఎందుకనగా క్రీస్తు నిన్ను స్వీకరించాడు. తండ్రి వాణ్ణి ఆకర్షించదని గాని ఎవడను నా ఎదుకు రాడు. నా ఎదుకు వచ్చువారందరికీ నేను నిత్య జీవం అనుగ్రహించును, అంతే దినమన వాణి లేపెదను. అలా ఆయన చెప్పలేదా? అలాగైతే అది ముగించబడింది. అమేన్. అదంతా అయిపోయినది. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఎడల దయాళయుండును కాక. మీరాయన ప్రేమిస్తున్నారా? అక్కడున్నవారు నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను ఆయన ప్రేమిస్తున్నాను, ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించను, మరియు కల్వరి చెట్టుపైన నా రక్షణకు నేను ఒత్తిడింతా వెళ్లిపోయిందని ఎంతమంది భావిస్తున్నారు? విశ్రాంతి తీరాన నా ఆత్మకు లంగరు వేశాను. ఇక ఎన్నడూ ఉద్రిక్తమైన సాంద్రములలో నేను ప్రయాణము చేయను. ప్రచండమైన తుఫాను లోయల్లో అల్ల కల్లోలాలకు నడిపించినను. ఏసులో నేనెల్లప్పుడూ క్షేమము. ఒకరోజు సముద్ర తీరమున జాన్ వెస్లీ తన యొక్క సాంప్రదాయమైన స్థలాన అతని కథ ఇలాగూ ఉన్నది చెప్పబడుతుంది. అతని కొద్దిగా వణుకు పుట్టినది. అతడు పఠనం చేస్తున్నాడు, చదువుతున్నాడు. ప్రభు అతన్ని క్రిందకు నడిపించాడు. అతడు చదువుకుంటున్నాడు. ఒక గీతము కొరకై, ఒక పాట కొరకై దేవుడు అతనిపై కదులుతున్నాడు. ఆరంభించడుకు అతడు ఏమి తెచ్చుకోలేకపోతున్నాడు. ఒక దాని మీద అతడు ఆరంభిస్తాడు. సృజనాత్మకత అనగా ఆవేశము అతన్ని విడుస్తుంది. కాబట్టి అతడు అలల శబ్దం వినటానికై సముద్ర తీరానికి నడుచుకు వెళ్లిపోయాడు. అలలు కొట్టుకుంటున్నప్పుడు కొంత ప్రేరేపణ పొందుకుందునని తలంపులో వెళ్లాడు. అలాంటి తలంపులతో వెళ్లాడు. అకస్మాత్తుగా తుఫాను వచ్చింది. అనుకున్న విధంగా ఏమి జరగదు. ప్రతిదీ దేవుని వల్ల నిర్ణయించబడుతున్నది. అది ఏది జరిగినను సమస్తమును సమకూడి జరుగుచుండును. అతడు తన చిన్న ఇంటి వైపు వెళ్లడానికి మొదలుపెట్టాడు. అలాగూ అతడు చేయనప్పటికీ గాలులు హోరెత్తినవి. ఓహో, ఇందువల్ల నేను అక్కడికి చేరక ముందు దీని ద్వారా ఈ తీరాన కొట్టుకుపోతునేమో అని అనుకున్నాడు. అతడు తన కోటును పైకి లాగేసి పరుగు తీయడం ప్రారంభించాడు. అతని ఆంతర్యములు లేక అతని గుండెల్లో ఒకటి ఊదినది. అతడు వెనుకతిరిగి చూశాడు. అదొక చిన్న పిట్ట ఆశ్రమం కొరకై వచ్చినది. తుఫాను ఆగిపోయే వరకు అతడు దాన్ని తన రొమ్ము భాగాన పెట్టుకున్నాడు. సూర్యుడు కనిపించాడు. అతడు ఆ చిన్నదాన్ని తన వేలిపై కూర్చుని పెట్టుకుని దాన్ని ఎగిరిపోనిచ్చాడు. అది ఎగిరిపోయినది. అప్పుడు ఆత్మ ప్రేరణ అతన్ని తాకినది. యుగాలలోని బండా, నాకై చిల్చబడినవాడా, నీలో నన్ను దగ్గుకొన నిమ్ము. ఓ, నేను దాన్ని ఇష్టపడతాను. యుగములోని నగమా బండా, అలసిన దేశంలోని ఆ బండ తుఫాను ఘడియల్లో ఆశ్రయస్థానం. అవునా, అలసిన దేశంలోని ఆ బండ నన్ను దాచుము. ఓహో, యుగములోని బండ నన్ను దాచుము, దాచిపెట్టుము. గొప్ప ప్రేరేపణ గల పాటల యొక్క రచయితలు ఈనాడు మనమెంతగానో ఆనందించే విషయాలు అవి. ఆ పాటలు ఆత్మ ప్రేరితమైనవా అని అడగవచ్చు. యేసు ఆయన భూమి మీద ఉన్నప్పుడు వాటిని గురించి ఇలాగూ సావధానత సంబంధాన్ని గురించి చెప్పాడు. కీర్తనలో అది ఇలాగూ వ్రాయబడలేదా? దావీదు ఇలాగూ చెప్పలేదా? అవును, నిజం. అవి ఆత్మ ప్రేరితములు. ఏ విధముగా బోధ చేయుట లేక ఇతరమైనవి చేయుట, అవి ఇలాగో ఆత్మ ప్రేరేపితములు. ఇవి నాకు ఒక ఆశ్రయస్థానం ఉన్నందుకు నేను ఎంతగానో ఆనందంగా ఉన్నాను. మరొక ఆశ్రయము నాకు లేదు. యేసు రక్తము కంటే మరియు నీతి కంటే నా నిరీక్షణ మరి దేనిపై కట్టబడదు. మరి అన్ని ప్రక్కల నా ఆత్మకు నిరాశలు ఉన్నప్పుడు ఆయనే నా యొక్క నిరీక్షణ, నిలయ స్థానము. స్థిరమైన రాయుగు క్రీస్తు మీదనే నేను నిలబడదను. అది ఇలాడిదైనను మిగతా స్థలాలంతా కృంగుచున్న ఇసుక. దేవుడు మిమ్మల్ని దీవించును. ఇప్పుడు మీ సంఘకాపరి సహోదరుడల్ క్షమించుడి, సాతాను ఆ లైట్లను త్రిప్పివేశాడు. అయితే ఎలాగైనా దేవునికి విజయము కలిగినది. అమేన్.